నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణాయ వాసుదేవాయ. దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. వాంచకల్పతరుభ్యస్య కృపాసింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 14 శ్లోకం 8. ఈ అధ్యాయం పేరు ప్రకృతి త్రిగుణములు. ఒక్కొక్క గుణం గురించి కృష్ణుడు వివరిస్తున్నాడు. ఏ గుణం ఏ విధంగా మనల్ని ప్రభావితం చేస్తుందనేది చెప్తూ వస్తున్నాడు. అందులో ఈ 8 శ్లోకంలో తమోగుణం వల్ల మనకి ఏ రకమైనటువంటి ప్రభావాలు ఉంటాయి చెప్తున్నాడు. తమస్సు అజ్ఞానజం. తమస్సు అంటే తమోగుణం అనేది అజ్ఞానజం, అజ్ఞానం వల్ల పుట్టినటువంటిది. విద్ధి అంటే మనందరం కూడా తెలుసుకోవాలి ఏమని. మోహనం సర్వదేహినం, సర్వజీవుల్ని కూడా ఇది మోహిస్తూ ఉందంట, భ్రాంతి చెందిస్తూ ఉందంట. సర్వదేహినం అందరు దేహదారులందరినీ కూడా. దేని ద్వారా మోహపరుస్తుంది, దేని ద్వారా భ్రాంతి చెందిస్తుంది అంటే ప్రమాద ఆలస్య నిద్రావి. ప్రమాద అంటే బుద్ధిహీనత, ఆలస్య అంటే సోమరితనం, నిద్ర అభి అంటే మరియు నిద్ర. తన్ని తన్ నిబధ్నాతి భారత. ఈ విధంగా అది అది నిబధ్నాతి, బంధిస్తుంది. భారత అంటే ఓ భరత వంశీయుడ. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రావీస్ తన్నిబధ్నాతి భారత. భావము భాష్యం చెప్పినది అవే చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభువా. జయ శ్రీల ప్రభువా. భావము, ఓ భరత వంశీయుడా, అజ్ఞానం వలన పుట్టినటువంటి తమోగుణం ఎల్ల దేహదారులకు మోహకారణం అని చెప్పి తెలుసుకును. జీవును బంధించేటువంటి బుద్ధిహీనత, సోమరితనము, నిద్ర అనేటువంటివి ఈ తమోగుణం యొక్క ఫలితాలై ఉన్నవి. భాష్యం, ఈ శ్లోకమునందలి తూ అనే ప్రత్యేక పద ప్రయోగానికి మిక్కిలి ప్రాముఖ్యత కలదు. జీవునికి తమోగుణం ఒక అత్యంత విచిత్రమైన లక్షణం అని చెప్పి తెలియజేయటే దాని భావం. వాస్తవానికి తమోగుణం సత్వగుణానికి సంపూర్ణంగా విరుద్ధమైనది. సత్వగుణమునందు జ్ఞాన అభివృద్ధి కారణంగా మనుజుడు ఏది ఎటువంటిదో తెలుసుకోగలుగుతూ ఉంటాడు, తమోగుణమునందు దానికి వ్యతిరేక ఫలితాలను పొందుతూ ఉంటాడు. అనగా తమోగుణమునందున్నటువంటి ప్రతివాడు కూడా బుద్ధిహీనతను కలిగి ఉన్నందున ఏది ఎటువంటిదో తెలియకుండా ఉంటాడు, తెలుసుకోకుండా ఉంటాడు. తత్కారణంగా ప్రగతికి బదులు పతనాన్ని పొందుతూ ఉంటాడు. అట్టి తమోగుణము వేదవాంగ్మయమైనందు వస్తు యాదాత్మ్య జ్ఞానావరకం విపర్యయ జ్ఞాన జనకం తమః అని నిర్వచించబడింది. అనగా అజ్ఞాన కారణంగా మనుజుడు దేనిని కూడా యథాతథంగా అవగాహన చేసుకోలేడు. ఉదాహరణకు, ప్రతి ఒక్కడు తన తాత మరణించి ఉండిననియో, తన యొక్క తండ్రి మరణించి ఉండిననియో, తాను మరణించుననియో, అసలు మానవుడు మరణించి శోభాన్ని కలవాడనియో ఎరిగి ఉండను. అలాగుననే అతని సంతానం సైతము మరణించును. అనగా మరణం అనేది అనివార్యం. అయినప్పటికీ జనులు నిత్యమైనటువంటి ఆత్మను పట్టించుకోకుండా రేయింబవుళ్ళు కష్టపడుచు ధనాన్ని వెర్రిగా కూడబెట్టుచూ ఉంటారు. ఇదియే బుద్ధిహీనత అని చెప్పి అనబడదు. ఇలాంటి బుద్ధిహీనత లేదా మూర్ఖత కారణంగా వారు ఆధ్యాత్మిక అభివృద్ధి పట్ల విముఖులై ఉన్నారు. అటువారు అత్యంత సోమరులై ఉన్నారు. ఆధ్యాత్మిక అవగాహనకై సత్సంగానికి ఆహ్వానించినప్పుడు వారు ఆసక్తిని చూపించరు. అలాంటి వారు రజోగుణమునందున్నటువంటి మనుషునికి గల క్రియాశీలత్వమును సైతము కలిగి ఉండరు. అవసరమైన దానికన్నాను అధికంగా నిద్రించుట తమోగుణమునందున్నటువంటి వారి మరి ఒక లక్షణం. సాధారణంగా మనిషికి 6 గంటల నిద్ర సరిపోతుంది. కానీ తమోగుణమునందున్నవాడు రోజుకి కనీసం 10 లేక 12 గంటలు నిద్రపోతాడు. అలాంటి వాడు సదా చింతాక్రాంతుడై ఉండి మత్తు పదార్థాలకు మరియు నిద్రకు బాగా అలవాటు పడిపోయి ఉంటాడు. ఇవే తమోగుణం చేత బద్ధుడైనటువంటి మనుషుని యొక్క లక్షణాలు. మంగళాచరణం చెప్పండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకర మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురుం శ్రీయుత పద కమలం శ్రీ గురున్ వైష్ణవాంశ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణలలిత శ్రీ విశాఖాన్వితాం చ. నమావం విష్ణు పాదాయ కృష్ణ ప్రిష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రకృతి త్రిగుణాలు అనేటువంటి ఈ అధ్యాయంలో భగవంతుడు మొట్టమొదటి అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు ఈ సర్వం కూడా తన నుండి ఏ విధంగా ఉద్భవిస్తుంది, కనిపించేటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వానికి కూడా తాను ఏ విధంగా తండ్రినై ఉన్నాడో చెప్పుకొచ్చాడు. మామూలుగా మనందరికీ అవగాహనలో కనిపించేటువంటి ఈ ప్రతిదానికి కూడాను మూలం ఎవరు అనంటే, ఈ వ్యక్తి కనిపిస్తున్నాడు ఇతనికి మూలం ఎవరంటే అతని తల్లిదండ్రులు. ఆ విధంగా కనిపించే వృద్ధానికి కూడా మూలం ఎవడు అని అంటే మనం ఎంతవరకు ఆలోచిస్తామంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు, అలా ఆలోచిస్తాం అన్నమాట. కానీ అసలు ఈ ప్రకృతిలో జీవుడు ఈ విధంగా జన్మలు, అనేక అనేక జన్మలు తీసుకోవడానికి, ఈ ప్రకృతిలో జీవుడు ప్రవేశించడానికి కారణం ఎవరు, నిజమైన ఆధారం ఎవరు అనంటే కృష్ణుడి అధ్యాయంలో ఆ విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాడు. అహం బీజ ప్రద పితాహ గర్భం దదామ్యహం. ఇంత ముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. యథార్థంగా ఈ ప్రకృతి అనే గర్భంలో జీవుణ్ణి ప్రవేశపెట్టేటువంటి వాడు భగవంతుడు అనమాట. ఆ విధంగా ప్రకృతిలోకి ప్రవేశించిన తర్వాత ఈ జీవుడు ఇక్కడ రకరకాలైనటువంటి జన్మలు తీసుకుంటూ ఉన్నాడు. అది మన కంటికి తల్లిదండ్రుల ద్వారా జన్మ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. కానీ యథార్థంగా ఈ సృష్టిని చూడగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనిని ఈ సర్వాన్ని కూడాను పోషించేటువంటి, దీనిని ఈ విధంగా సృష్టించినటువంటి తండ్రి ఒకడు ఉన్నాడని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడం కోసమే 14వ అధ్యాయం, ఈ అధ్యాయంలో కృష్ణుడు స్పష్టంగా అహం బీజ ప్రద పితాహ, జీవులందరికీ కూడా ఈ ప్రకృతిలో బీజ ప్రదానం చేసినటువంటి తండ్రిని నేనే అని చెప్పేసి, మనందరికీ కూడా తల్లి తండ్రి నిజమైనటువంటి దాత, ప్రాణప్రదాత కృష్ణుడు అనే అవగాహన కలగడానికి 14వ అధ్యాయం ప్రారంభించాడు భగవంతుడు. ప్రారంభించిన తర్వాత మరి ఈ ప్రకృతిలో జీవులు ఆయన ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిన తర్వాత జీవులు ఇందులోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏమిటి, ఈ ప్రకృతిలో పరిస్థితి ఏమిటి అంటే, ప్రకృతిలో మొత్తం పరిస్థితి అంతా కూడా ఎలా ఉంది అంటే త్రిగుణాలతో కూడుకొని ఉంది. ఈ గుళ్ళోకి వచ్చాము, ఈ గుళ్ళోకి వచ్చేలాగానే ఇక్కడ పరిస్థితి ఏమిటి అని అంటే, ఇక్కడ నామ సంకీర్తనం జరుగుతుంటుంది, భాగవత శ్రవణం ఉంటుంది, లేకపోతే భగవత్ ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జయ. అలా ఈ ప్రకృతిలోకి ప్రవేశించగానే ఇక్కడున్న పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు అవగాహన వచ్చేటట్టు చేయాలి. అంటే ముందు మనం ఎవరి ద్వారా ఈ ప్రకృతిలో ప్రవేశపెట్టబడుతున్నాము అనేది అర్థం చేసుకున్న తర్వాత, ఈ ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఏ రకాలుగా ఉంది వ్యవహారం, సత్వగుణం ఉంది, రజగుణం ఉంది, తమగుణం ఉంది, అసలు మనం రాగానే ఈ ప్రకృతిలో మనల్ని ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఇవి, సత్వగుణము, రజోగుణము, తమగుణం. ఈ మూడు గుణాల యొక్క అవగాహన అనేటువంటిది మనకి లేకపోవడం వల్ల ఎవరు ఎప్పుడు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏంటోనండి అప్పుడప్పుడు నాకే తెలియకుండా చిరాకు వచ్చేస్తుంది, ఎందుకోనండి అప్పుడప్పుడు నాకే తెలియకుండా విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది, ఇలాంటి మాటలన్నీ మనం అక్కడక్కడ వింటూ ఉంటాం అన్నమాట. ఎందుకోనండి కోపం తెచ్చుకోకూడదు అనుకుంటానా కానీ కోపం విపరీతంగా వచ్చేస్తుంది. ఇలా ప్రకృతి త్రిగుణాలు మనతో ఎలాంటి ఆట ఆడుకుంటున్నాయి అనేది మనం తెలుసుకోకపోవడం వల్ల ఆ ఆటలో మనం వాటి చేత ఆడుకోబెడుతూ ఉన్నాం అన్నమాట. కృష్ణుడికి అది ఇష్టం లేదు. జీవులందరూ ఈ ప్రకృతి త్రిగుణాల్లో పడిపోయి కాసేపు సత్వగుణంలో, ఎక్కువసేపు రజోగుణంలో, మరింకా ఎక్కువసేపు తమోగుణంలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ ఉండేది ఫుట్బాల్ అంటాం చూడండి, ఫుట్బాల్. అది ఎటు కొడతారో ఎటు పోతుందో ఆ గ్రౌండ్లో ఎవరికి తెలియదు. మైదానంలో ఒకసారి ఆట మొదలైన తర్వాత అది ఎటు కొడతారో పోతూ ఉంటుంది, అంటే ఎవరు ఎటు కొడతారో అటు పోతూ ఉంటుంది. అది ఒకసారి ఈ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత, భౌతిక జగత్ అనే ఈ గ్రౌండ్లోకి జీవుడు ప్రవేశించిన తర్వాత, ఈ గుణాల్లో ఎలాంటి గుణం చేత ఏ విధంగా అతను రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల, వాతావరణాల వల్ల అతను ఈడ్చబడుతూ ఉంటాడో, ప్రభావితం చేయబడుతూ ఉంటాడో అతనికే అర్థం కాని పరిస్థితి అన్నమాట. కానీ ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి భగవంతుడి ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నన్ను ఏ గుణం ఎప్పుడెప్పుడు ఎలా ప్రభావితం చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దాని నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు. నాకు రోగం ఉంది అని ముందు గుర్తిస్తే ఆ రోగాన్ని నివారించుకునే ప్రయత్నం చేయడానికి మనం వైద్యం చేయించుకోవడానికి వెళ్ళొచ్చు. అసలు నాకు రోగమే ఉంది అని తెలియకపోతే వైద్యం చేయించుకోవడానికి ఎందుకు వెళ్తాం మనం? నేను బాగానే ఉన్నాను, నాకు అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పండి. అలా ప్రకృతి త్రిగుణాల చేత మనం బాగా ప్రభావితం అవుతున్నాము అనేటువంటిది మనకు తెలియకపోతే వాటి నుంచి బయటపడే ప్రయత్నం ఎప్పటికి చేయగలుగుతాం? అందుకే కృష్ణుడు ఈ 14 అధ్యాయంలో త్రిగుణాలు అంటే ఎలా ఉంటాయి, వాటి వల్ల ఏ ఏ ప్రభావాలు నీ మీద కనిపిస్తాయి, త్రిగుణాల వల్ల నువ్వు ఏ విధాలైనటువంటి ఫలితాన్ని పొందుతావు. మీరు ఈ 14 అధ్యాయం జాగ్రత్తగా చదివితే కృష్ణుడు చెప్పిందే చెప్తున్నాడు, చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. తమోగుణం వల్ల ఏమొస్తుంది? ఆలస్యం, నిద్ర, సోమరితనం, బుద్ధిహీనత, అజ్ఞానం. ఈ విషయాన్ని మళ్ళీ తర్వాత శ్లోకాల్లో మళ్ళీ చెప్తున్నాడు. రజోగుణం వల్ల ఏమొస్తుంది? ఎక్కువ లోభిత్వం, ఆకాంక్ష, తపన, కోరికలు, విపరీతమైనటువంటి కోరికలను తీర్చుకోవాలనేటువంటి తపన, ఇవన్నీ కూడా రజోగుణం వల్ల వస్తాయి. సత్వగుణం వల్ల ఏమొస్తుంది? జ్ఞానం, జ్ఞానంతో పాటు సుఖం, సుఖించాలి అనేటువంటి అభిలాష, ఇవన్నీ కూడా సత్వగుణం వల్ల వస్తున్నాయి. 14 అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివితే కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పేటప్పుడు ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడంటే అర్థం ఏంటి? అది చాలా ముఖ్యమైనదని, మనం దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలని, దాన్ని బాగా జ్ఞప్తికి ఉంచుకోవాలని ఆయన ఉద్దేశం. ఏంట్రా ఇది మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఏంటంటే అది ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్పడం అని అంటే దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది, దాన్ని త్వరగా మనము మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. అదేమో అత్యంత ఇంపార్టెంట్, మనమేమో దాన్ని బాగా నెగ్లెక్ట్ చేస్తాము. రెండు లక్షణాలు ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఆ విషయాన్ని ఎంత ఎన్నిసార్లు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆలోచించండి. ఆ విషయం మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఆ విషయంలో మోస్ట్ నెగ్లెక్టెడ్, అది అత్యంత ముఖ్యమైనది, మనం అత్యంత నిర్లక్ష్యం చేస్తాం. అది అప్పుడు ఏం చేస్తాడు చెప్పేవాడు? దాని గురించి మళ్ళీ మళ్ళీ చెప్తాడు. 14 అధ్యాయం మొత్తం మీరు చదువుతూ వెళితే అర్జునుడు ప్రశ్న వేసే వరకు కూడా కృష్ణుడు ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. ఆయన చివరికి అర్జునుడు ప్రశ్న వేశాడు అనమాట, ఆ త్రిగుణాలను దాటినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ఏ విధంగా దాటగలుగుతాడు, దాటగలిగే విధానం ఏమిటి? ఎందుకంటే త్రిగుణాల గురించి బాగా విస్తారంగా వినేసేసాడు అర్జునుడు. సత్వగుణంలో ఉన్నవాడు సుఖం చేత, జ్ఞానం చేత బందీ అవుతాడు. రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి విపరీతమైనటువంటి కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవాలనే తపన, లోభిత్వం, వీటి చేత బందీ అవుతాడు. తమోగుణంలో ఉన్న వ్యక్తి ఆలస్యం అంటే సోమరితనం, నిద్ర, బుద్ధిహీనత, అజ్ఞానం, వీటన్నిటి చేత అతను బద్ధులవుతాడు. సత్వగుణంలో ఉన్న వ్యక్తి కన్నా మరణిస్తున్నప్పుడు సత్వగుణంలో ఉంటూ మరణిస్తే మహర్షులు పొందేటువంటి లోకాలను పొందుతాడని, రజోగుణంలో ఉన్న వ్యక్తి కనుక మరణిస్తే రజోగుణంతో కామ్యకర్మ రతులు, విపరీతమైనటువంటి కర్మలు చేయాలి, ఫలితాలు పొందాలి అనేటువంటి కోరిక కలిగిన వ్యక్తులు ఉండేటువంటి పరిస్థితుల్లో జన్మిస్తాడని, తమగుణంలో కనుక మరణిస్తే అధమమైనటువంటి జంతుజాలాల్లో జన్మ తీసుకుంటాడని కృష్ణుడు చెప్పుకొస్తాడు. మళ్ళీ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యోతిష్టంతి రాజస, ఆ విధంగా మళ్ళీ చెప్తూ సతలో సత్వగుణంలో ఉండేవాడు ఊర్ధ్వలోకాలు, రజోగుణంలో ఉండేవాడు మధ్యలోకాలు, మరీ తమోగుణంలో ఉండేటువంటి వ్యక్తి అధోలోకాలకు వెళ్ళిపోతాడని ఇలా చెప్పుకుంటూ వస్తారు. మామూలుగా కొద్దిమంది అభిప్రాయం ఏంటంటే, నువ్వెవరు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, లేకపోతే ఎలాంటి చైతన్యంతో ఉన్నావు, ఎలాంటి గుణంతో ఉన్నావు అనేటువంటిది నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఎవ్వరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, అదే నువ్వు అని చెప్పంట. అవునా? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచనలతో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో అదే నువ్వు అనంట. దీన్ని ఇంకొంచెం మనం సూక్ష్మంగా ఆలోచిస్తే, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కోసారి మనకి మంచి ఆలోచనలు వస్తుంటాయి, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి కర్మలు చేయాలి, అది సాధించాలి, ఇది సాధించాలి, దాని ఫలితం పొందాలి అని చెప్పేసి ఆలోచన వస్తుంటాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పూర్తిగా తమోగుణానికి సంబంధించినటువంటి ఆలోచనలు వస్తుంటాయి. అలానే అందరితో కలిసి ఉన్నప్పుడు కూడా, సభ్య సమాజంతో కలిసి ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నువ్వు ఒంటరిగా ఉన్నా, సభ్య సమాజంలో ఉన్నా, నిన్ను ఈ గుణాలు అనేటువంటివి ఎలా ఆడుకుంటాయి అని అంటే, కొద్దిగా ముందు శ్లోకాల్లో కృష్ణుడు చెప్తున్నాడు, అదేదో అంటాడు చెడుగుడు అంటారు చూసా, చెడుగుడు ఆడుకుంటాయి అంటారు. అట్లా కొన్నిసార్లు రజగుణాన్ని తమగుణాన్ని అధిగమించి సత్వగుణం ముందుకు వస్తుంది, కొన్నిసార్లు సత్వగుణాన్ని తమగుణాన్ని అధిగమించి రజగుణం ముందుకు వస్తుంది, కొన్నిసార్లు సత్వగుణాన్ని రజగుణాన్ని అధిగమించి తమగుణం ముందుకు వస్తుంది. ఇలా ఈ త్రిగుణాలు అనేటువంటివి మనిషిని అనేక రకాలుగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అందుకనే 14వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 14వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. 14వ అధ్యాయం ప్రకృతి త్రిగుణాలు, 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధాత్రయ విభాగ యోగం అనంటే మూడు గుణాల్లో ఉండేటువంటి వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తి యొక్క శ్రద్ధ ఎలా ఉంటుంది, యజ్ఞం చేసేటప్పుడు ఎలా ఉంటుంది, దానం చేసేటప్పుడు ఎలా ఉంటుంది, తపస్సు చేసేటప్పుడు ఎలా ఉంటుంది, అలానే ఆహారం తినేటప్పుడు ఎలా ఉంటుంది, సత్వగుణంలో ఉండేవారు ఏ ఆహారం తింటారు, రజగుణంలో ఉండేవారు ఏ ఆహారం తింటారు, తమగుణంలో ఉండే వ్యక్తి ఏ ఆహారం తింటాడు, ఇట్లా కృష్ణుడు విస్తారంగా వివరించాడు అనమాట. ఆ 17వ అధ్యాయానికి ఒక ప్రారంభంగా ప్రకృతి త్రిగుణాల యొక్క పరిస్థితిని మనకి వివరించడానికి గాను ఈ 14వ అధ్యాయాన్ని ప్రధానంగా భగవంతుడు వివరిస్తున్నాడు. ఎవరైనా సరే ఒకరిని ఒక ప్రదేశానికి పంపించేటప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్తారనమాట. ఉదాహరణకు ఎవరైనా సరే ఒక టాస్క్, ఒక లక్ష్యాన్ని ఇచ్చి, ఇదిగో మీరు పలానా అడవిలోకి వెళ్ళండి, ఆ అడవిలోకి వెళ్ళి మీరు పలానా విషయాన్ని సాధించుకురండి అని పంపించేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ అడవిలో మీరు పలానా ప్రదేశానికి వెళితే మీకు కాస్త ఆహారం అవి ఇవి బాగా దొరుకుతాయి, పలానా చోటుకు వెళ్ళారంటే అక్కడ చాలా చాలా జంతువులు అవి క్రూర మృగాలు ఉంటాయి, చాలా ప్రమాదం ఉంటుంది, పలానా చోటు కనుక మీరు వెళ్ళారంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్కడి నుంచి బయటపడలేని విధంగా అక్కడ ఆ విష వాతావరణం ఉంటుంది, మీకు ఆ గాలి సోకిందంటే మీరు పడిపోతారు సమస్యలే, కాబట్టి అక్కడ విష పురుగులు ఉంటాయి, జాగ్రత్త అటు వెళ్ళొద్దు. ఇలా ఒక ప్రదేశానికి పంపించే ముందు ఆ ప్రదేశంలో ఉన్న పరిస్థితుల గురించి చెప్పి, ఆ పరిస్థితుల నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా చెప్పి, నువ్వు వెళ్ళిన ప్రదేశంలో నువ్వు అనుకున్న పనిని సాధించి తిరిగి వెనక్కి విజయుడివై తిరిగి రావడానికి నిన్ను ఎవరైనా సరే పంపిస్తూ ఉంటే అతన్ని మనం సరైనటువంటి యజమాన్యంగా చెప్పాలి. ఈ ప్రపంచంలో అసలైనటువంటి నిజమైనటువంటి యజమాన్యం, అసలైనటువంటి అధినేత కృష్ణుడు, ఎంత దయామయుడు, ఎంత పరిపూర్ణమైనటువంటి యజమాని, మన మాస్టర్, ఆయన పర్ఫెక్ట్ మాస్టర్ అనమాట, పరిపూర్ణమైన యజమాని. ఎందుకంటే భౌతిక జగత్ అనేటువంటి ఈ ప్రదేశానికి మనల్ని పంపించి ఇక్కడ ఏ ఏ గుణాలు ఎలా ఉన్నాయి, అవి నేను ఎలా ప్రభావితం చేస్తాయి, అవి ప్రభావితం చేసేటప్పుడు నీలో ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి, దాని నుంచి నువ్వు ఎలా బయటపడాలి, బయటపడి నీ పని నువ్వు సాధించుకొని మళ్ళీ తిరిగి ఎలా రావాలి వెనక్కి, ఇవన్నీ కూడా కృష్ణుడు వివరిస్తున్నాడు అనమాట. ప్రకృతి త్రిగుణాలు అనే అధ్యాయంలో ఈ తమోగుణం గురించి, రజోగుణం గురించి, సత్వగుణం గురించి విస్తారంగా వర్ణిస్తూ ఒక్కొక్క గుణం మనిషిని ఎలా ప్రభావితం చేస్తుందనేది కృష్ణుడు చెప్తున్నాడు. కానీ ఏ గుణమైనా సరే మనిషిని బంధించేటువంటివే. ఒక రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజుగారి మంత్రి, రాజుగారి కుమారుడు, మంత్రి కుమారుడు, సేనాధిపతి కుమారుడు, ముగ్గురు పొరుగు రాజ్యానికి వెళ్ళారు. పొరుగు రాజ్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు ఏమిటి తెలియక సైనికులు వెంటనే వాళ్ళని బంధించేశారు. వీళ్ళెవరో పరాయి రాజ్యం నుంచి వచ్చారు అంతవరకు తెలుసు, పరాయి దేశస్థులు, బంధించేశారు. బంధించిన తర్వాత రాజుగారికి కబురు చెప్పారు ఇలా బంధించామని. ఎవరు వాళ్ళు, వాకపు చేయండి. ఒక ఆయన రాజకుమారుడు, ఒక ఆయన మంత్రి కుమారుడు, ఒకరు సైనాధిపతి కుమారుడు. ఓహో, అలా అయితే రాజకుమారుణ్ణి తగిన విధంగా బంగారు సంఖ్యలతో బంధించండి, మంత్రి కుమారుణ్ణి తగిన విధంగా వెండి సంఖ్యలతో బంధించండి, సేనాధిపతి కుమారుణ్ణి తగిన విధంగా ఇనుప సంఖ్యలతో బంధించండి అని చెప్పాలి. ముగ్గురు కూడా అలా సంఖ్యలతో బంధించబడ్డారు. ఈయన అనుకోవడానికి ఉన్న ఈ రాజకుమారుడు, రే చూడు నాది బంగారు సంఖ్యలు, నీది వెండే. మంత్రి కుమారుడు అనుకోవడానికి ఉందా, రే చూడు నా వెండి సంఖ్యలు సిల్వర్, నీ చూడు ఇనుమ సంఖ్యలు. అలా అనుకోవడానికి ఉందా, బంగారమైన వెండైనా ఇనుమైనా సంఖ్యలు సంఖ్యలే, బందీ బందీనే. అలా ఈ ప్రపంచంలో కొద్దిమంది సత్వగుణంతో ఉండి కాస్త ఎక్కువ జ్ఞానం ఉంటుంది, కాస్త భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి, వాళ్ళు దాని చేత బంధించబడిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళు భగవంతునికి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి రండి అన్నప్పుడు వాళ్ళు మాకు అవసరం ఉంది, మాకు అన్ని బాగానే ఉన్నాయిగా, వీఆర్ ఓకే, వీఆర్ వెల్ సిచ్యుయేటెడ్, మాకు అన్ని బాగానే ఉన్నాయి, మాకు భౌతికమైనటువంటి జ్ఞానం కావలసినంత ఉంది, మాకేం కొరత లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, భగవంతు దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి? సత్వగుణం ఇలా బంధిస్తుంది చూడండి. రజగుణంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు అసలు సమయం తీరికే ఉండదు, ఏమైనా కాస్త గుడికి రా సత్సంగానికి రా అని అంటే ఎక్కడ స్వామి, చాలా బిజీ అంటాడు. ఆడు బిజీగా లేడు, అసలు గజి బిజీగా ఉన్నాడు, ఎప్పుడు ఏ పని చేయాలో అర్థం కాక ఏదో ఒక పని చేసేస్తున్నాడు. రజగుణం ప్యాషన్, తీవ్రమైనటువంటి ఆకాంక్ష అనమాట, ఫలితాలను పొందాలనే తీవ్రమైన ఆకాంక్షతో విపరీతమైనటువంటి కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు. తమగుణంలో ఉన్నటువంటి వ్యక్తి, అతను నువ్వు ఇలా సత్సంగానికి రావయ్యా, ఈ విధంగా కొద్దిగా భగవంతుని గురించి తెలుసుకోవయ్యారంటే, సత్సంగం స్వామి తీరికే లేదు, ఖాళీ లేదు, దేనికి తిరిగి నిద్రపోవడానికి. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారే, కనీసం అంటే 10-12 తర్వాత మాట్లాడుతూ ఉంటాడు, కనీసం 10-12 గంటలు నిద్ర, ఆ తర్వాత మాట్లాడంటాడు. కానీ శాస్త్రం ప్రకారంగా 6 గంటల నిద్ర మనిషికి సరిపోతుంది. అంటే ఇప్పుడు సైన్స్ అయినా చెప్తుంది 6 గంటలు అనేసి, కానీ సైన్స్ కన్నా శాస్త్రం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనది. సైన్స్ ను కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని అది చెప్తూ ఉంటుంది అనమాట. కొన్ని చెప్తూ ఉంటుంది, చెప్పి మరీ శాస్త్రాన్ని ఒప్పుకోదు, అది తలనొప్పి. ఉదాహరణ చూడండి, సైన్స్ ప్రకారం ఏమంటారంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వైద్యులు కానీ లేకపోతే శాస్త్రవేత్తలు కానీ 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే మంచిది. ఎందుకు మంచిది అని అంటే, కాస్త యంత్రానికి విశ్రాంతి దొరుకుతుంది. ఎందుకంటే పొద్దున లేచి లేవగానే పాచిపళ్ళతో బెడ్ కాఫీ మొదలుకొనేసేసి రాత్రి నిద్రపోయే వరకు మళ్ళీ 10 గంటలకు టిఫిన్ అని, మధ్యాహ్నం భోజనం అని, మళ్ళీ సాయంకాలం స్నాక్స్ అని, మళ్ళీ రాత్రి డిన్నర్ అని, అసలు ఏమి, మళ్ళీ మధ్యలో ఎవరన్నా వస్తే వాళ్ళతో మళ్ళీ విందులని పార్టీలని అవని ఇవని, ఇదేం దానికి విశ్రాంతి అవసరం లేదా? ఇంకా దొరికింది దొరికిందట్టు ఏమై అదేదో అంటారు చూడండి, డస్ట్బిన్ లో వేస్తున్నట్టు వేస్తానే ఉండడమా? ఇంకప్పుడు ఎప్పుడు? అందుకనే ఏమంటున్నారంటే, 15 రోజులకు ఒకసారి విశ్రాంతినివ్వండి, విశ్రాంతిని ఇస్తే కొంచెం అది విశ్రాంతి తీసుకుంటుంది, దానివల్ల తర్వాత 16 రోజులు మీకు బాగా యాక్టివ్గా చేస్తుంది అంటున్నారు, మంచిది. కానీ సైన్స్ ఈ విషయం చెప్పడానికన్నా ముందుగానే శాస్త్రంలో మనకి ఏకాదశి అనేది ఒకటి ఉంది, అది 15 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే, ఏకాదశి అంటేనే ఉపవాసం, చాలా మందికి ఏకాదశి అంటే మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం తర్వాత ఇడ్లీ వడ ఉప్మా పెసరెట్టు అన్ని తినేసి మేము ఏకాదశి చేశాను స్వామి అని పాపం తెలీదు. ఏకాదశి అంటే ధాన్య సంబంధమైన ఆహారం ఏది తీసుకోకుండా ఏవో కొన్ని కాయగూరలు పండ్లు అలాంటివి తీసుకోవడం. ఆ విధంగా 15 రోజులకు ఒకసారి నువ్వు ఏకాదశి పాటించడం వల్ల ఏమవుతుంది, శాస్త్రం ప్రకారంగా ఏకాదశిని పాటిస్తే ఏమవుతుందంటే, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్ని విధాలా కూడా నీకు ప్రయోజనం ఉంటుంది. శాస్త్రంలో చెప్పే ప్రతి మాట ఈ మూడింటిని బేస్ చేసుకొని చెప్తారు వాళ్ళు, ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను. సైన్స్ చెప్పింది కదా అని చెప్పి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యం ఏమైనా బాగుపడుతుందేమో, కానీ దానికన్నా మించి ప్రయోజనాన్ని అయితే పొందలేము. కానీ అదే ఉపవాసాన్ని నువ్వు 15 రోజులకు ఒకసారి ఏకాదశి రోజు చేస్తే, ఏకాదశి రోజు మందిరానికి వచ్చి సత్సంగంలో పాల్గొని భగవన్నామ సంకీర్తన చేసి సాధువుల నుంచి భగవద్జ్ఞానాన్ని కాసేపు విని ఇవన్నీ కూడా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే, ఆరోగ్యం బాగుపడుతుంది, ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది. అందుకని తమగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కువగా నిద్రకు ప్రాధాన్యత ఇస్తాడు, మత్తు పదార్థాలు తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు, వ్యసనాలకి ఎక్కువగా మక్కువ చూపిస్తాడు. ఆ విధంగా వాళ్ళు బంధించబడిపోయి భగవంతుని దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు, ఏ విధంగా చూసినా గాని బంధించబడే ఉన్నారు. కాబట్టి బంగారు సంఖ్యలు, వెండి సంఖ్యలు, ఇనుప సంఖ్యలు అని ఇందాక మనం చెప్పుకున్న కథలో ఏదైనా బంధించబడి ఉన్నాం. ఈ ప్రకృతిలోకి ప్రవేశించిన తర్వాత ప్రతి ఒక్కడు కూడా ఈ త్రిగుణాల చేత బంధించబడి ఉన్నాడు. మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే ఇందులో మొట్టమొదట సత్వగుణానికి ప్రాధాన్యతనిచ్చి అందరూ సత్వగుణంలోకి వచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఉన్న మూడిట్లో మంచిది ఎన్నుకోవాలి కదా. అదేదంటారు చూసారా, బెస్ట్ యూజ్ ఆఫ్ బ్యాడ్ బార్గెన్ అని చెప్పేసి, లభించిందే ఇక్కడ చెడ్డ బేరం. కానీ అందులో నీకు ఆధ్యాత్మిక ప్రగతికి ఉపయోగపడేది ఏది అంటే సత్వగుణం అన్నమాట. మనిషి ఎప్పుడైతే సత్వగుణంలో వస్తాడో ఇలా ప్రసన్నంగా కూర్చొని వింటాడు, పరిగెత్తాడు. హరి కొద్దిమంది చూస్తుండే కదా, మందిరంలోకి వచ్చి గబగబ దర్శనం చేసుకునేసి ఏదో అక్కడ కొంపలు మునిగిపోతున్నట్టు, గబగబ దర్శనం చేసుకుని అయిపోయిందా, కాసేపు కూర్చున్నామా, అదొక ఆచారం మళ్ళీ, లేకపోతే మళ్ళీ ఏదైనా గ్రహచారం వచ్చేస్తుంది అనేసి కాసేపు అలా కూర్చున్నామా లేసామా ఇంకా పదా బయలుదేరు హడావుడి. కాస్తంత మనం భగవంతుని మందిరానికి వెళ్తున్నప్పుడు కాసేపు కూర్చొని అక్కడ కొద్దిగానే జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేద్దాం. భగవంతుని గురించి ఒక నాలుగు వాక్యాలు విని మనం ఆధ్యాత్మిక అభివృద్ధి చెందేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అని ఒక సత్వగుణంతో ఉన్న వాళ్ళే ఇలా కూర్చొని జాగ్రత్తగా వింటారు. ఆ సత్వగుణంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కృష్ణుడు నిర్దేశిస్తున్నాడు అనమాట. సత్వగుణంలోకి ఎప్పుడైతే వస్తామో మళ్ళీ అక్కడ అందులోనే ఇరుక్కుపోకూడదు. ఇక్కడ సత్వగుణంలోకి వచ్చి ఆ సత్వగుణంలో భగవంతుడి జ్ఞానాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేసి ఆ జ్ఞానంతో భగవంతుని చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు త్రిగుణాల నుంచి మనం బయటపడచ్చు అనమాట. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవ. ఈ ఆత్మ సంక్షేమం కావాలి అనంటే సంఘ సంక్షేమం, ప్రజా సంక్షేమం, చాలా ఇలాంటి మాటలు మనం విన్నాం. ఆత్మ సంక్షేమం, నిర్యోగ క్షేమ ఆత్మవాన్, ఆత్మ సంక్షేమం కావాలి అనంటే మనం త్రిగుణాల నుంచి బయటపడాలి. త్రిగుణాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం మనం చేయాలి అనంటే ముందు అసలు త్రిగుణాలంటే ఎలా ఉన్నాయి, అవి మనల్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి తెలుసుకుని అప్పుడు వాటి నుంచి మనం బయటపడే ప్రయత్నం చేయొచ్చు. ఈ భాష్యంలో ప్రభుపదలు వారు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నారంటే తమోగుణంలో ఉండే వ్యక్తికి ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే అన్ని కూడా రివర్స్. ఏదైతే నాకు మంచియో అది చెడు అనుకుంటాడు, ఏదైతే చెడు చెప్తారో అంతకన్నా మంచోళ్ళు దాని క్లియర్ అంటాడు. ఎవరైతే భగవద్భక్తులు సత్సంగాలకి రమ్మని చెప్పి పిలుస్తారో దానివల్ల సమయం, దానివల్ల ఉపయోగం ఏముంది, అది ఎవరికి నేను టైం పాస్ లేకపోతే టైం వేస్ట్ అంటాడు. అదే ఎవరైనా సరే భగవత్ సంబంధం కానిటువంటి విషయాలకు కనుక ఆహ్వానించారనుకోండి, విందులకి, పార్టీలకి, పబ్బులకి, క్లబ్బులకి రమ్మనేసి, చూడయ్యా వాళ్ళయ్యా మన శ్రేయ విలాసులు అని చెప్పి పరిగెడతాడు. తమగుణం వల్ల సమస్య ఏంటంటే ప్రాబ్లం, మంచి చెప్పినప్పుడు అది చెడుగా అనిపిస్తుంది, చెడు చెప్పినప్పుడు అది మంచిగా అనిపిస్తుంది. ఏదైనా మంచి హితవు చెప్పామనుకోండి, ఇది ఇలా కాదు ప్రభు ఇలా అని చెప్పామనుకోండి, చూడు అప్పుడే నాకు చెప్పడం మొదలు పెట్టాడు అని చెప్పేసి అనుకుంటాడు. ఏదైనా సరే చెడు సలహా ఇచ్చారనుకోండి, అప్పుడప్పుడు ఇలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉండయా అని చెప్పి అంటాడు. ఇలా ఆ అజ్ఞానం తమగుణం ఏం చేస్తుందంటే నీకు పూర్తిగా అన్ని రివర్స్గా అనిపించేటట్టు చేస్తుంది. తమగుణం వల్ల పూర్తిగా అన్ని తలక్రిందులుగా నీకు అనిపిస్తాయన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక మంచి ముఖ్యమైన విషయం ఏం చెప్తున్నారంటే అతను మరణం పట్ల అతనికి స్పష్టత ఉండదంట. తాత మరణించింది చూసుంటాడు, తండ్రి మరణించింది కూడా చూసే ఉంటాడు, తాను మరణిస్తానని తెలిసే ఉంటాడు, తన సంతానం కూడా రేపు మరణిస్తారని అర్థం చేసుకునే ఉంటాడు. అయితే మరణం అనేది అనివార్యమైన అతనికి చూస్తూ ఉండడం వల్ల, వింటూ ఉండడం వల్ల అర్థమైనా కానీ తమో గుణం వల్ల ఏమనుకుంటాడనంటే ఈ మరణం నా దగ్గరికి మాత్రం రాదులే, ఈ మరణము నా దగ్గరికి మాత్రం రాదులే అని చెప్పి అనుకునేసి చాలా చాలా తమో గుణంతో కూడిన కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలను, లేకపోతే ఏదైనా సరే భౌతికమైన భోగాన్ని పొందాలనో వ్యసనాల ద్వారా పొందాలనో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు మత్తు పదార్థాలకు ఎక్కువ అలవాటు అయి ఉంటారు, రకరకాలైన మత్తుల్లో వాళ్ళు ఉంటారు. మత్తు పదార్థాలు తీసుకోవడం ఒక మత్తు అయితే అధికారం అనేది ఒక మత్తు. శిష్య రాధాగోవింద భగవానికి శీల ప్రభుపాదుకి దయగౌర్ ప్రేమనంది. అధికారం అనేది ఒక మత్తు, అధికారం అనే మత్తు పెట్టిన వాడికి ఇంకా మత్తులో ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కాదు. అలానే మత్తు పదార్థాలు తీసుకుంటూ మొదలైన వ్యక్తి కూడా మత్తులో తను ఏం చేస్తున్నానో అతనికి తెలియదు. మత్తు పదార్థాలు అంటే ఇది స్థూలం అనమాట, ఇది గ్రాస్ బయట నుంచి, లోపల అంతరంగంగా లాభ పూజ ప్రతిష్ట చైతన్య మహాప్రభు మనకు నిర్దేశించిన జాగ్రత్తగా ఉండమని చెప్పిన లాభ పూజ ప్రతిష్ట. నేను చేసే పనిలో నాకేంటి లాభం అని ఎప్పుడు స్వార్థంగా ఆలోచించిన పూజ, అందరూ కూడాను నాకే పూజ చేయాలి. రాధాగోవిందకు పూజ చేస్తుంటే హాయిగా మనం చూడొచ్చు ఎంత బాగుంది కదా. రాధాగోవిందని లేకపోతే ఆచార్యుని వదిలేసి అందరూ నాకు పూజ చేయాలి అని కోరుకోవడం, ప్రతిష్ట నేను అందరికన్నా కూడా ఎక్కువగా పేరు ప్రతిష్టలు సంపాదించాలని చెప్పి అనుకోవడం, ఈ లాభ పూజ ప్రతిష్ట అనేటువంటివి అంతరంగా ఉండేటువంటి తమగుణం అనమాట. మత్తు మత్తు బయట మత్తు అదైతే లోపల మత్తు ఇది. ఈ మత్తు నుంచి మనం ఎలా బయటపడాలి అని అంటే దీనికి చాలా ముఖ్యమైనటువంటి విషయం మనకి ఆచార్యులు చెప్తున్నారనమాట. అదేమిటంటే ఆత్మ ఉనికిని గుర్తించడానికి మనకు కావలసింది ఏమిటి అంటే చైతన్యం. చైతన్యాన్ని బట్టి ఆత్మ ఉందా లేదా చెప్తాం మనం. ఇప్పుడు మృత శరీరానికి జీవించి ఉన్న శరీరానికి కూడా వ్యత్యాసం ఏమిటి? మృత శరీరంలో ఆత్మ లేదు, జీవించి ఉన్న శరీరంలో ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఉంది అని చెప్పడానికి లక్షణం ఏంటి అని అంటే చైతన్యం. కానీ ఆ చైతన్యం అంటే ఏమిటి? అసలు చైతన్యం యొక్క లక్షణాలు ఏమిటి? ఆలోచన, అనుభూతి, సంకల్పం, చింతన, భావన, సంకల్పం, థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ అని చెప్పంట. ఆలోచన, మనం ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. అనుభూతి, ఎక్స్పీరియన్స్, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. తర్వాత సంకల్పం, అయితే దాన్ని చెయ్యాలని చెప్పేసి మనం నిర్ణయం తీసుకుంటాం. మామిడి పండు తింటూ ఎలా ఉంటుంది? ఆలోచన. చాలా తీయగా ఉంటుంది, అనుభూతి. అయితే ఖచ్చితంగా మామిడి పండు తినాల్సిందే, అది సంకల్పం. ఈ ఆలోచన, అనుభూతి, సంకల్పం అనేటువంటిది చైతన్యం చేస్తూ ఉంటుంది. ఆ ఆలోచన, అనుభూతి, సంకల్పం అనేటువంటి ప్రస్తుతం కలుషితం అయిపోయి ఉన్నాయి. ఏ భావన కారణంగా? నేను ఈ శరీరాన్ని అని చెప్పి విద్యాహంకారం మనం తెచ్చుకోవడం వల్ల ఆలోచన, అనుభూతి, సంకల్పం మూడు కలుషితం అయిపోయి ఉన్నాయి. కలుషితం అయిపోయినటువంటి ఆ ఆలోచన, అనుభూతి, సంకల్పం అనేటువంటి ఈ మూడింటిని కూడా మనము తిరిగి పవిత్రం చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా అనంటే, మొట్టమొదట మనము బద్ధజీవుడుగా మన యొక్క నిజస్థితిని గుర్తించాలన్నమాట. ఎలా నిజస్థితిని గుర్తించాలి అనంటే, మనలో ఉన్నటువంటి అసంతృప్తి ద్వారా, మనలో ఉండేటువంటి ఏదో ఒక తీరని వెలితి నాకు కనిపిస్తుంది అనే భావన ద్వారా దాన్ని గుర్తించాలన్నమాట. మీరు చూడండి, చాలా మంది చాలా రకాలుగా ఆనందం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ ఆనందాన్ని పొందేటువంటి ప్రయత్నంలో తిరిగి దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే వ్యక్తులు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ నాకు ఏదో అసంతృప్తి కలుగుతూ ఉంది, ఏదో ఒక తీరని లోటే నాకు కనిపిస్తుంది అని యథార్థంగా తన స్థితిని తాను గుర్తించినప్పుడు, తన స్థితిని తాను తెలుసుకున్నప్పుడు, అప్పుడు దీని నుంచి బయటపడే ప్రయత్నం ఏంటి అనేది చేయగలుగుతాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా నాలో ఉన్నటువంటి రోగం ఏమిటి అనేది నేను గుర్తించకుండా వైద్యం చేయించుకోవడానికి నేను వెళ్ళను, నేను బాగానే ఉన్నాను అంట. అందుకే ప్రతి మనిషి కూడా గుర్తించాల్సింది ఏమిటంటే, ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కడు కోరుకుంటున్నాడు, ఆ ప్రయత్నంలో మాత్రం తాను దుఃఖాన్ని ఎదురు చూస్తున్నాడు, అసంతృప్తిని ఎదురు చూస్తున్నాడు. ఎంతో మందిని సంతృప్తి పరచాలని ప్రయత్నం చేస్తున్నాము, ఇన్ రిటర్న్ తిరిగి మనకేమొస్తుంది? అసంతృప్తి కలుగుతుంది. ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం గుర్తిస్తామో దీన్ని మనం భర్తీ చేసుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి అన్వేషణ మొదలవుతుంది అనమాట. ముందు మన యొక్క నిజస్థితి, నీచ స్థితి తెలుసుకున్న తర్వాత దీని నుంచి బయటపడే అన్వేషణ మొదలవుతుంది. అన్వేషణ ఏమిటి అని అంటే, నాలాగా అసంతృప్తి లేకుండా, నాలాగా ఏదో ఒక వెలితి లోటు అనేటువంటిది లేకుండా ఆనందంగా ఉండేటువంటి వ్యక్తులు ఉన్నారా, ఇది అన్వేషణ. ఆ విధంగా అన్వేషణ చేసినప్పుడు అలాంటి వ్యక్తుల్ని భగవంతుడు మనకు చూపిస్తాడు అనమాట. వాళ్ళు ఎవరు అంటే ఆచార్యులు. ఆచార్యులు కృష్ణుడికి సేవలో సంపూర్ణ సంతృప్తిని కలిగి ఉంటారు. హృదయంలో వాళ్ళకి ఏ విధమైన అసంతృప్తి ఉండదన్నమాట. కాబట్టి అసంతృప్తితో ఉన్నటువంటి వ్యక్తికి ఆ సంపూర్ణంగా సంతృప్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అన్వేషించి తెలుసుకోవాలంటే అక్కడ శాస్త్ర జ్ఞానం అవసరం అవుతుంది. ఇది చూడండి, ఒక జీవుడు బద్ధజీవుడు కలుషితమైనటువంటి చైతన్యంతో కలుషితమైన ఆలోచన అనుభూతి సంకల్పాలతో ఉన్నవాడు దాని నుంచి ఎలా బయటపడే ప్రయత్నం చేయాలి అంటే ఇదంతా అజ్ఞానం. అజ్ఞానం అనమాట, కలుషితమైన చైతన్యం అంటే పూర్తిగా అజ్ఞానం. ఆ అజ్ఞానం అంటే ఈ తమోగుణం నుంచి బయటపడే ప్రయత్నం ఎలా అంటే చేయాల్సింది, మొట్టమొదట మన నిజస్థితిని మనం గుర్తించాలి. ఏంటి మన నిజస్థితి? ఎంత ప్రయత్నం చేసినా నేను ఆనందాన్ని పొందలేకపోతున్నాను, అసంతృప్తినే పొందుతున్నాను. ఇప్పుడు అన్వేషణ, ఆ అన్వేషణకి శాస్త్రజ్ఞానం తీసుకోవాలి. శాస్త్రజ్ఞానంతో మనం అన్వేషణ చేస్తే నిజంగా సంపూర్ణంగా సంతృప్తి కలిగిన ఆచార్యులు, గురువులు, ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువులు మనకి ఎదురు పడే విధంగా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకని, ఆయన చైత్య గురువుగా హృదయంలో ఉంటాడు కాబట్టి ఆయన ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు మనకి ఎదురైన తర్వాత, వాళ్ళు తారసపడిన తర్వాత, వాళ్ళ దగ్గర నుంచి తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతి జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అత్యంత విధేయతతో వినయంతో వారికి సేవ చేస్తూ పరిప్రశ్న వేస్తే అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞానంతో మనము భగవంతుణ్ణి దర్శించగలుగుతాము, యథార్థంగా మన యొక్క నిజస్థితిని తెలుసుకోగలుగుతాం. ఇక్కడ తమోగుణంలో ఉన్న వ్యక్తికి ఇక్కడ ఏం చెప్తుందంటే, వేదం ఏం చెప్తుందంటే యథార్థ జ్ఞానం పోతుందంట. వస్తువు యొక్క యథార్థ జ్ఞానం పోతుంది, వస్తువు యొక్క యథార్థ జ్ఞానం పోతుంది కాబట్టి అతనంతా కూడా ఏ విధంగా ఆలోచిస్తాడు అంటే వ్యతిరేకంగానే ఆలోచిస్తాడు. తమోగుణంతో ఉండే వ్యక్తికి జీవితం ఎలా ఉంటుందంటే ఆదిలోనూ మధ్యలోనూ అంత్యంలోనూ దుఃఖమే. రజగుణంలో ఉండే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే అతన్ని ఆదిలో కొంచెం సుఖంగా ఉన్నట్టుగా అనిపించినా చివరికి దుఃఖంగా వస్తుంది అన్నమాట. అందుకని తమోగుణంలో ఉండేటువంటి వ్యక్తిని బయటికి తీసుకుని రావాలి అని అంటే చాలా కష్టమైనటువంటి పని, అది చాలా కష్టమైన పని. మీరు చూడండి ఇక్కడ తమోగుణ లక్షణాలు ఏం చెప్తున్నారు, ఆలస్యం, సోమరితనము, నిద్ర, బుద్ధిహీనత అంటున్నారు. సహజంగా ఈ తమోగుణంలో ఉండేటువంటి ఈ లక్షణాలు మన సాధనలో మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. చూడండి, సోమరితనం చేత మనము సేవలను కానీ లేకపోతే శాస్త్రాలను చదువుకోవడం కానీ వాయిదా వేస్తుంటాం. ఇంకా టైం ఉందిలే, ఇస్కాన్ లేము, అప్పుడే మనం వెళ్ళిపోతాం, ఏంటి ఇంకా ఉంది, చదువుతాం శాస్త్రాలు, అప్పుడేం తొందర ఉంది. నిద్ర అనేటువంటిది జపం చేసేటప్పుడు కానీ భాగవతం వినేటప్పుడు కానీ ఇంకా అనేక రకాలైనటువంటి విషయాల్లో నిద్ర అనేది మనల్ని బద్దులను చేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతుంది. చూడండి, అంటే మన గుణాలను గుర్తించే పద్ధతి ఇది. పద్ధతి నన్ను రజగుణం ఎలా ఇబ్బంది పెడుతుంది, తమగుణం ఎలా ఇబ్బంది పెడుతుంది, సత్వగుణం ఎలా ఇబ్బంది పెడుతుంది, అది కూడా గుర్తించాలి. సత్వగుణం ఇబ్బంది పెడుతుందా అంటే కృష్ణుడే అంటున్నాడు అర్జునుడితో, అర్జున నీకేం పర్వాలేదు, నువ్వు సత్వగుణంలో ఉన్నావు, నువ్వు సేఫ్టీ జోన్లో ఉన్నావు, నువ్వు సురక్షితమైనటువంటి వలయంలో ఉన్నావు, అను సురక్షితమైన పరిధిలో ఉన్నావు. నిజమే, కానీ ఆ సత్వగుణాన్ని జాగ్రత్తగా నువ్వు భగవంతుని వైపు మళ్ళిస్తేనే, లేకపోతే ఆ సత్వగుణం కూడా మళ్ళీ నిన్ను బంధిస్తుంది. ఏ రకం బంధిస్తుంది? జ్ఞానం, జ్ఞానం, ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్, సమాచారం తీసుకోవడం అనేటువంటి విషయంలో బంధించేస్తుంది. పరివర్తన తీసుకురావాలి అనేటువంటి విషయంలో నిన్ను మళ్ళించదు అన్నమాట. ఆ విధంగా సత్వగుణం కూడా బంధిస్తుంది. అందుకని 14వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివితే కృష్ణుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అనమాట ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ. అందుకని ఉదయం లేవగానే నా మీద గుణాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి, సత్వగుణం కానీ రజోగుణం కానీ తమోగుణం కానీ అనేది మనం పరిశీలన చేసుకుంటూ మనం భక్తిని చేస్తున్నాం అనుకోండి, సాధన చేస్తున్నాం అనుకోండి, క్రమేపీ మనం దాని నుంచి ఆ త్రిగుణాల నుంచి బయటపడే అవకాశం ఉంది. తమోగుణం దాన్ని ఎలా పట్టుకుంటుంది, నిద్ర రూపంలో, సోమరితన రూపంలో, బుద్ధిహీనత రూపంలో. రజోగుణం దాన్ని ఎలా పట్టుకుంటుంది, రకరకాలైన కార్యక్రమాలను కూడా ఫలితాన్ని ఆశించి చేయాలనుకుంటున్నాను, నేను ఫలితాన్ని ఆశించి చేయాలనుకుంటున్నాను, నాకు మంచి పేరు ప్రతిష్ట రావాలని చేయాలనుకుంటున్నాను, రజగుణం నిన్ను పట్టుకుంటోంది, ఇక్కడ బంధిస్తోంది. ఇలా మనం ఈ పరిశీలన చేసుకోవడానికి కృష్ణుడు త్రిగుణాల గురించి సంపూర్ణంగా వివరించాడు అనమాట. శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శీల ప్రభుపాదకి జయ గౌరవం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధంలో కలియుగ యొక్క లక్షణాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మునులు ఒక 5 లక్షణాలను చెప్తారు. కలియుగలో ఉండే ప్రజల లక్షణాలు ఏమిటి అన్నప్పుడు, ప్రాయేణ అల్పాయుష సభ్యో కలో యుగే జన మంద సుమందమతయో మందభాగ్యో ఉపద్రుత. కలియుగలో ఉండే జనుల యొక్క లక్షణాల గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిది ఆయుష్ అల్పంగా ఉంటుంది. ఈ భాషలో కూడా ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, తమోగుణంలో ఉండే వ్యక్తి మరణము అనివార్యము అనే విషయాన్ని పరిశీలన చేయకుండా ఉంటాడు. తన ముందే, తన కళ్ళ ముందే తాత వెళ్ళిపోయినా, తండ్రి వెళ్ళిపోయినా, తాను వెళ్ళిపోతానని తెలిసినా, తన సంతానం కూడా వెళ్ళిపోతారు అని తెలిసినా, మరణం గురించి ఒక అవేర్నెస్ లేకుండా, అంటే ఒక జాగరూకత అనేది లేకుండా ఉంటాడంట. మన వాళ్ళు దీనికి కథ చెప్తారు అనమాట. ఒక అతను చాలా చాలా లాభాపేక్షతో పనులు చేస్తుంటాడు. ఏ పని చేసిన ఇందులో నాకేం లాభం వస్తుంది, ఏం వ్యాపారం చేసిన ఇందులో నాకేమి లాభం వస్తుంది, ఇలానే ఆలోచిస్తూ ఉంటాడు. అతను ఏదో చిన్న చితక వ్యాపారం చేస్తున్నాడు, అతను దాన్ని అలా అలా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాడు. అతని కుమారుడికి అదృష్టవశాత్తు చిన్నప్పటి నుంచి సాధువుల సంగతి దొరకడం వల్ల అతను మంచి భక్తుడిగా ఎదిగాడు. భక్తుడిగా ఎదిగగానే అతనికి అర్థమవుతుంది తండ్రి పరిస్థితి, తండ్రి జీవితాన్ని వృధా చేసుకుంటున్నాడు. దేనివల్ల? లాభాపేక్షతో కూడిన కర్మలు చేయడం ఒకటి, ఎక్కువగా తమోగుణంతో కూడినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఒకటి. నిజంగా ఇతను ప్రయోజనం, అసలైనటువంటి మానవ జన్మ ప్రయోజనం తెలుసుకోలేకపోతున్నాడని కుమారుడు ఏం చేశాడంటే, తను పెరిగి పెద్దవాడైన తర్వాత, చిన్నప్పుడే చెప్పలేడు కదా, కాస్త పెరిగి పెద్దవాడైన తర్వాత ఏమన్నాడంటే, బాధ్యతలు నేను తీసుకుంటాను, కుటుంబ బాధ్యతలు, మీరు కాస్త తీర్థయాత్రలు చేసిరండి, తీర్థయాత్రలు చేస్తే కొద్దిగా సాధువుల సాంగత్యం దొరుకుతుంది. ఆ సాధువులు అంటే ఇతని ఆలోచన అది. పుణ్యక్షేత్రాలకు వెళితే పుణ్యక్షేత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం సాధువుల సాంగత్యం. పుణ్యక్షేత్రాల ముఖ్య ఉద్దేశం కోనేరులో మనం మునిగి స్నానం చేయడం కాదు, భాగవతం చెప్తుంది అనమాట. కోనేరులో మునిగి స్నానం చేసేసి నేను పుణ్యక్షేత్రానికి వెళ్ళాను అని అనడం కాదు. లేదు, పుణ్యక్షేత్రానికి వెళ్ళేది అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఊరికి చూసేసి వెనక్కి తిరిగి రావడానికి కాదు. పుణ్యక్షేత్రానికి వెళ్ళామంటే అక్కడున్న సాధువుల ద్వారా ఆ పుణ్యక్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని, మహిమని ఏం తెలుసుకున్నాము అనేది మనం అర్థం చేసుకోవాల్సింది, పరిశీలించాల్సింది. ఈ అబ్బాయి కూడా ఏంటంటే, తండ్రిని అదే ఉద్దేశంతో పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు మమ్మల్ని చెప్పి పంపించాడు. ఇతను తీర్థయాత్రలకు వెళ్తున్నాడు. ఒకసారి కాశీకి వెళ్ళొచ్చాడంట. కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత అనంట, కాశీలో కొబ్బరికాయ పావలారా, ఇక్కడ చూస్తే 8 రూపాయలు 10 రూపాయలు ఉంది, అక్కడి నుంచి తెచ్చుకుంటే ఎంత చౌక, ఇలా అంటున్నాడు. నేను కాశీకి పంపించిన ప్రయోజనం ఏంటి, ఈయన తెలుసుకుని వచ్చింది ఏంటి అని చెప్పేసి కుమారుడు బాధపడ్డాడు. ఇలా అతను ఒక్కొక్క పుణ్యక్షేత్రానికి పంపించినప్పుడల్లా కూడా అక్కడ ఏదో ఒకటి ఇలాంటి వ్యవహారం తీసుకుని వస్తున్నాడు అతను. ఒకసారి ఇప్పుడు బద్రీనాథ్కి, కేదార్నాథ్కి పంపిస్తే అక్కడికి వెళ్ళేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అన్నాడంట, మనం, నాకు తెలుసు అబ్బాయి, ఈ కోట్లు ఇలాంటి ఉంటాయి కదా, ఉన్ని వస్త్రాలు, అవంతా కూడా అక్కడ అమ్మకం కనుక పెడితే చాలా విపరీతంగా కొంటారు, చలి విపరీతంగా ఎక్కువ అక్కడ, వచ్చిన ప్రతివాడు కూడా కొనుక్కోవడమే నేను చూశాను అని అని చెప్పి, మేము కూడా ఆ మధ్య ఒకసారి ఋషికేశ్ హరిద్వారం వెళ్తే మా వాళ్ళంతా కూడా, భక్తులందరూ కూడా ఉన్ని కోట్లు అవి ఇవి అక్కడ కొనుక్కున్నారు. ఇట్లా ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశం దగ్గర ఇలాంటివి ఆలోచించి తెచ్చుకుంటున్నాడు అతను. ఈయనకు అర్థం కాల, ఈయన ఎలా మార్చాలి, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా ఇతను ఏం తెలుసుకుంటున్నాడంటే, ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏమేం చేయొచ్చు అనేది తెలుసుకుని వస్తున్నాడు అనమాట, లాభాపేక్ష కోసం. ఒకసారి బాగా తెలిసిన దగ్గర బంధువులు ఎవరో కాలం చేస్తారని చెప్పి ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, కనీసం ఇవన్నీ సంపాదించి ఇంత ధనాన్ని కూడా పెట్టి చివరికి ఏంటి మనం సాధించేది, భగవంతుని గురించి తెలుసుకోకుండా అనే విషయం ఇతనికి అర్థమయ్యేటట్టు చేద్దాం అనే ఉద్దేశంతో ఇలా ఫలాంద దగ్గర వాళ్ళు ఎవరో కాలం చేశారు, పోయి చూస్తుద్దాం పదని చెప్పి తండ్రిని బలవంతంగా లాక్కొని తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ శ్మశానం దగ్గర తీసుకెళ్లారు. శ్మశానం దగ్గర తీసుకెళ్లిన తర్వాత అక్కడ అంతిమ సంస్కారం చేశారు, దహన క్రియ చేశారు, దహనక్రియ చేసి ఇంకా చితికి నిప్పంటించారు. ఇంకా మొత్తం తగలబడిపోతుంది. నిప్పటించి తగలబడిపోతున్న తర్వాత ఇంకా అందరు తగలబెట్టేసిన తర్వాత దాదాపుగా అందరూ వెళ్ళిపోతారు. ఎవరో కొద్దిమంది ఉంటారు, చివరి వరకు వెళ్ళిపోతారు. సరే ఈయన చూడని ఆ శరీరాన్ని చూడని, ఆ శరీరం ఎట్లా దహనం అయిపోతుంది, చిత్తి మంటల్లో ఎలా దహనం అయిపోతుంది చూడని, తండ్రి దాని నుంచి ఏమైనా తెలుసుకుంటాడు చూద్దాం అని చెప్పి ఉండు వెళ్దాము అని చెప్పేసి తండ్రిని అట్లే నిల్చోబెట్టాడంట. ఆయన అలానే నుంచుని చూస్తున్నాడు, శరీరము దహనం అయిపోతుంది, చితికి నిప్పంటించిన తర్వాత శరీరం కాలిపోతుంటుంది. అది మనం మన అయిన వాళ్ళందరికీ అలా జరిగింది, మనం చూసాం. అలా దహనం అయిపోతున్నప్పుడు ఇతను అలానే చూస్తూ తదేకంగా చూస్తూ చూస్తూ ఏడ్చేశాడంట. చాలా తీవ్రంగా ఏడుస్తున్నాడు. అప్పుడు కుమారుడు అనుకున్నాడు, అమ్మయ్యా ఇన్నాళ్ళకన్నా మా నాన్నకి కాస్తంతనా బుద్ధి వచ్చినట్టుంది, ఇంతవరకు నేను బుద్ధిహీనతే అనుకున్నాను, ఇప్పుడు కొంచెం ఏదో కాస్త బుద్ధి వికసించినట్టుంది, బుద్ధి వికాసం వచ్చినట్టుంది, జీవితం గురించి ఏదో అర్థం చేసుకున్నట్టున్నాడు అతను, ఏడుస్తున్నాడు అని చెప్పేసి. నానా ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పారు. ఏం లేదురా, ఇన్నాళ్ళు జీవితం చాలా వృధా చేసేసాను నేను అన్నాడు. అబ్బా ఎన్నాళ్ళకి వచ్చింది నాయన ఈ మాట అని చెప్పి ఆ కుమారుడు చాలా సంబరపడిపోయాడు. సంబరపడిపోయేసి ఎందుకు అలా భావిస్తున్నావు, ఏ విధంగానూ వృధా చేస్తాను అనుకుంటున్నావు, చెప్పు చెప్పు అన్నాడు. ఏదో అతను పెద్ద ఆత్మసాక్షాత్కారం పొందేశాడు, ఆయన దగ్గర నుంచి వినేద్దాం అనేసి. అంటే రే అబ్బాయి నేను నిజంగా జీవితాన్ని వృధా చేశాను రా అన్నాడు. అదే ఏ విధంగా ఈ వృధా చేస్తావు చెప్పు అన్నాడు. ఏ విధంగా అంటే నాకు అనిపించింది, మనం చిన్నప్పటి నుంచి ఒక్కల వ్యాపారం చేస్తున్నాము, దాని బదులు చెక్కల వ్యాపారం చేస్తే ఎంత గిరాకీరా, ప్రతి ఓడు చనిపోవలసిందే, చెక్కలతో దహనం చేయాల్సిందే, దీంతో మనం ఇప్పటికి ఏ స్థితిలో నుండి వాళ్ళు మనం, చిన్నప్పటి నుంచి జీవితం అనవసరంగా వృధా చేస్తాను, ఆ ఒక్కల బదులు ఈ చెక్కల వ్యాపారం చేసుకుంటే ఎప్పుడు బాగుపడి ఉండేవాళ్ళు మనం. ఇక నీ చెక్కల ముక్కలైపోను, నువ్వు ఇంకెప్పటికి తెలుసుకునేది లేదు. తమోగుణం, తమోగుణంలో ఉండే వ్యక్తి ఏంటంటే బుద్ధిహీనత. యథార్థం అతనికి బుర్రకి ఎక్కదు అనమాట, బుర్రకి ఎక్కదు. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు యొక్క బాధ్యత ఎంత పెద్ద బాధ్యత చూడండి. ఇప్పుడు నేను చెప్పాను పొద్దున మంగళాచరణ మంత్రాల్లో ఓం అజ్ఞాన తిమిర అంధస్య జ్ఞాన అంజన శలాకయ చక్షుర్ ఉన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞాన తిమిర అంధస్య, అజ్ఞానం చేత పూర్తిగా, తిమిర అంటే తమోగుణం అనమాట, తిమిర అన్న తమోగుణం అన్న దగ్గర దగ్గర వీడికి తిమిర పట్టింది బాగా అంటాం చూడండి. తిమిర పట్టిందంటే పూర్తిగా బ్లంట్, ఏ మొద్దు, ఎంత చెప్పు అతనికి జీవితం యొక్క నిజమైన సత్యం అర్థం కావడం లే. అంధస్య గుడ్డివాడైపోయినాడు, అజ్ఞానం చేత గుడ్డివాడైపోయి ఉంటే జ్ఞాన అంజన శలాకయ, జ్ఞానం అనే అంజనాన్ని తీసుకుని వచ్చి గురువు ఇస్తున్నాడంట. అంజనం అంటే కాటుకి, జ్ఞానం అనే కాటుకి ఇచ్చి, జ్ఞానం అనే కాటుకి ఇచ్చి చక్షుర్ అంటే చక్షువులు నేత్రాల్ని ఉన్మిలితం ఏన ఆ విధంగా కళ్ళు తెరిపిస్తున్నాను, కళ్ళు తెరిపి నా కళ్ళు తెరిపించారండి అని అంటాం కదా. అంటే కళ్ళు తెరిపించారంటే ఆయన ఏమైనా వచ్చి దగ్గర కూర్చొని నీ రెప్పలు ఇట్లా తెరిచారేంటి, నువ్వు ఎప్పుడు కళ్ళు తెరవట్లేదే ఏంటి, మీరు చెప్పినారా నా కళ్ళు తెరిపించారండి మీరు అంటారు. అంటే అర్థం ఇదేనమాట, ఈ శ్లోకం దాని అర్థం, ఈ శ్లోకం అర్థం అనమాట. ఓం అజ్ఞాన తిమిరం దశ జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితమైన తస్మై శ్రీ గురువేన, ఈ శ్లోకానికి అర్థంగా ఆ మాట వాడతారు. నాకు చిన్నప్పటి నుంచి ఆ మాట ఇది తెలుసు, దానికి ఈ శ్లోకం మూలం అని తెలియదు నాకు. ఇక్కడికి ఇస్కాన్లోకి వచ్చిన తర్వాత అర్థమైంది, మీ మాటలతో నా కళ్ళు తెరిపించారండి అంటారే ఇదే అనమాట, చక్షుర్ ఉన్మిలితం ఏన తస్మై శ్రీ గురువేన. సో గురువు ఏం చేస్తాడంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి అతన్ని కళ్ళు తెరిపిస్తాడు. అంటే అర్థం అతనికి జీవితాన్ని ప్రకాశింపజేయిస్తాడు అనమాట. ఆధ్యాత్మిక గురి యొక్క బాధ్యత చాలా గొప్పది. ఇక్కడ భాష్యం చివరిలో ఏమంటున్నారంటే తమోగుణంలో ఉండేటువంటి వ్యక్తి మత్తు పదార్థాలకి బాగా లోనై ఉంటాడు, ఎక్కువ మత్తులో ఉంటాడు అతను. అలాంటి వాడిని మామూలు స్థితికి తీసుకుని రావడం సామాన్య విషయం కాదది. ప్రభుపాదుల వారు యథార్థంగా ఇదే చేశారు. ఆయన అమెరికా దేశానికి వెళ్ళి న్యూయార్క్లో ఆయన ప్రచారం మొదలుపెట్టినప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కువగా మాదక ద్రవ్యాలు ఎల్ఎస్డి కొకైన్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండేవారు. ప్రభుపాదుల వారు వీధిలో నడుచుకుని వస్తూ ఉంటే ఆయన వస్తుంటే ఎదురుగా ఆయన ముందే ఇలా ఇలా తూక్కుంటూ వచ్చి తపమని పడిపోయాను ఆయన ముందే. ఒకసారి ఆయన తన గదిలోకి వెళ్ళాలనంటే తన గదికి అడ్డంగా ఒక 10-15 మంది కుప్పగా పడిపోయినారంట, పూర్తిగా సోయ లేకుండా, స్పృహ లేకుండా, మాదక ద్రవ్యాలు తీసుకొని పూర్తిగా స్పృహ లేకుండా పడిపోయినారు. తమో గుణం. వాళ్ళు ఏమైనా కదిలిచడానికి అవుతారా వాళ్ళు? వాళ్ళంతా ఆజాన బాహులు, బాగా ఎత్తు ఒడ్డు పడుగుండేవాళ్ళు. ప్రభుపదుల వారు అతి కష్టం మీద వాళ్ళ నుంచి దూరంగా జరిగి 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 తన గదిలోకి వెళ్ళారండి. ఒకసారి ఒక అతను బాగా ఎల్ఎస్డీ తీసుకుని తమో గుణంతో ప్రభుపదుల వారిని కత్తి చూపించి చంపడానికి ప్రయత్నిస్తాడు. ప్రభుపదుల వారు ఏం చెల్లించలేదు ఆయన, కృష్ణ మీద ఆధారపడి కృష్ణుడు ఖచ్చితంగా వీళ్ళని ఎలానే సరే మారుస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకెళ్లారనమాట. అతను దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు కూడా ప్రభుపదుల వారు ఎంతో వినయంగా, నేను నీకు ఎంత మంచి చేయాలని చూస్తాను ఆయన, నువ్వు నాకు చెడు చేయాలని చూస్తున్నావు అని అంటే ప్రభుపదుల వారి మాటలకు వాడికి మళ్ళీ మనసు కరిగి పో అని చెప్పేసి అన్నాడు అనమాట. ప్రభుపదుల వారు జలదూత నౌకలో అమెరికా దేశానికి వెళ్ళేటప్పుడు ఆయన ప్రార్థన రాసుకుంటారు. ఆ ప్రార్థనలో ఈ మాట అంటారనమాట. ఏమిటంటే అక్కడున్న జనాలందరూ రజోగుణం చేత తమోగుణం చేత నిండా మునిగిపోయి ఉన్నారు. వాళ్ళకి వాసుదేవుని యొక్క సందేశాన్ని ఇచ్చి వాళ్ళని ఎట్లా జాగృతం చేయాలి, వాళ్ళ హృదయంలో భక్తిని ఎట్లా పుట్టించాలి నాకైతే తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. కృష్ణ నేను నీ చేతిలో ఒక ఆట బొమ్మని, నన్ను ఎలా ఆడిస్తావో నీ ఇష్టం ఆడించు, ఆడించి వాళ్ళ యొక్క రజోగుణం తమోగుణం యొక్క గోడల్ని బద్దలు కొట్టి భాగవత సందేశాన్ని వాళ్ళకి వెళ్ళేటట్లుగా నాకు శక్తి గావించు. నువ్వు అనుకుంటే అది చేయగలుగుతావు ఎందుకంటే నువ్వు సర్వశక్తిమంతుడివి అని చెప్పి కృష్ణుడు ప్రార్థిస్తాడే బోస్టన్ వాడరేవులో దిగే ముందు. ఆ విధంగా కృష్ణుడు ప్రార్థించి ఆయన వెళ్ళాడు కాబట్టి అత్యంత రజోగుణం తమగుణంలో ఉన్న వాళ్ళని ఆయన ఉద్ధరించగలిగాడు అనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఎంతో 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 తీవ్రమైనటువంటి విశ్వాసంతో చాలా 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 కమిట్మెంట్తో ఒప్పందంతో ఆయన అమెరికా దేశానికి వెళ్ళి రజోగుణము తమోగుణం తప్ప మరి ఏమీ తెలియనటువంటి, ఇంకా చెప్పాలంటే ఎక్కువగా తమోగుణం మాదక ద్రవ్యాలు తీసుకుంటూ తమోగుణంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తమో నుంచి ఉత్తమ భక్తులుగా మార్చాడు ఆయన. ఉత్తమ అంటే అర్థం అదేనాడు, ఉత్తమ తమోగుణం నుంచి ఉన్నతమైనటువంటి స్థితి, అది ఉత్తమ అంటే అర్థం. చాలా మంది ఉత్తమ అని అంటే చాలా ఉత్తముడండి అని అంటుంటాం. ఆ మాటలు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం, ఈయన ఉత్తముడు ఆయన ఉత్తముడు అని. ఉత్తమ అని అంటే తమగుణం నుంచి అజ్ఞానం నుంచి బయటపడినటువంటి వ్యక్తిని ఉత్తమ అని చెప్పి అంటాం. ప్రభుపాదుల వారు మనందరం కూడా అధములుగా అజ్ఞానంతో ఉంటే మనందరినీ ఉత్తములుగా తీర్చిదిద్దుకునే అవకాశాన్ని మనకు కలిగించారన్నమాట. అందుకనే భాగవతంలో చెప్పిన 5 లక్షణాల్లో ప్రాయణ అల్పాయుష ఆయుష్ చాలా తక్కువ, చాలా దురదృష్టవంతులు, తప్పు ద్రోవ పట్టి ఉన్నవాళ్ళు, సోమరిపోతులు, మరియు ఎప్పుడూ మనసు కలచింది ఉంటుంది. ఈ 5 లక్షణాలు చెప్పారు. ఇందులో ఒక లక్షణం ఏంటి? సోమరితనం. మీరు అన్నచ్చు సోమరితనం కలిగి ఉన్న లక్షణం ఎక్కడుంది? అందరూ యాక్టివ్గానే ఉన్నారుగా, రేయింబోళ్ళు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి పరిగెడుతున్నారు కదా అని అంటే ఎక్కడ సోమరితనం ఉందంటే ఆధ్యాత్మిక ఆచరణలో సోమరితనం ఉంది. ఎక్కడుంది సోమరితనం? ఆధ్యాత్మిక ఆచరణలో. మీరు కావాలంటే ప్రయత్నించండి, మా వాళ్ళకి బాగా తెలిసేది. మేము భగవద్గీత ఇవ్వాలని ప్రయత్నించినప్పుడల్లా కూడా వాళ్ళు ఏమంటారో తెలుసా? అదేంటి స్వామి, భగవద్గీత 20లో ఉన్న వాళ్ళకి కాదు 60లో ఉన్న వాళ్ళకి కదా, ఇప్పుడు వద్దులే, ఇప్పుడు 20లో ఉన్నాం 60లో చూద్దాంలే అంటారు. అది సోమరితనం అంటే. ఈ సోమరితనంలో చూడండి, వాళ్ళు మరణాన్ని గుర్తించారా? మరణాన్ని గుర్తించారా వాళ్ళు? లేదు. 60 దాకా ఉంటారని వాళ్ళకి ఏమన్నా బాండ్ పేపర్లు ఏమన్నా రాసిచ్చారా? ఖచ్చితంగా అని లేదే. హామీ ఎవరైనా ఇచ్చారా? అట్లాంటిది ఏమి లేదు. తమోగుణం ఆవరించడం వల్ల అజ్ఞానము చేత తమ కళ్ళ ముందు ఎంతో మంది తండ్రులు తాతలు ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళేది వాళ్ళు చూస్తూ ఉన్నా కూడా ఒక సాధు వాళ్ళకి ఏదైనా ఒక ప్రయోజనం కోసం జ్ఞానం ఇవ్వాలని ప్రయత్నిస్తే, ఒక ఆధ్యాత్మిక గ్రంథం వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నిస్తే ఇప్పుడు కాదులేండి 20లో కాదు 60లో చూద్దాంలే అంటే మరణం యొక్క అనివార్యతను గుర్తించలేదు మొట్టమొదటిది, తనకున్నటువంటి అజ్ఞానంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేదు, సోమరితనానికి ఎక్కువ విలువిచ్చాడు, ఇక వీటన్నిటికీ పైపెచ్చు నిద్రకి విలువిస్తాడు. పది 12 గంటలు బాగా నిద్రపోతాడు. 6 గంటలకన్నా ఎక్కువ నిద్ర అనేటువంటిది ఉపయోగం లేనటువంటిది, శరీరాన్ని ముద్దుబారేటట్టు చేస్తుంది. అందుకని మనం ఆచరణ పూర్వకంగా ఆలోచిస్తే ఈ తమోగుణం అనేటువంటి విషయంలో మనం పొద్దున్న లేస్తే దీన్ని చాలా చాలా గుర్తించాలన్నమాట. పొద్దున్నే తెల్లవారుజాను మా భక్తులు మమ్మల్ని నిద్ర లేపేదానికి వస్తారనమాట. వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తమోగుణం నుంచి జాగృతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆ తమోగుణం అనేటువంటిది ఆవరించి ఉండడం చేత మంగళారతి సమయానికి అంటే కూడాను ఆ సమయానికి లేచి రావడానికి శరీరానికి మనం ఇంకా ఈ తమో గుణం నుంచి బయటపడే ప్రయత్నాన్ని నేర్పలే. అంతే, ప్రయత్నాన్ని నేర్పితే ఎవరికైనా సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు? తెల్లవారుజామున 3 గంటలకి నువ్వు పలానా చోటికి రావయ్యా, నీకు 1 లక్ష రూపాయలు చెక్ ఇస్తాను అని అంటే 2 గంటలకి అక్కడ ఉంటానంటావు. శ్రద్ధ అనేది ఎక్కడ ఎట్టుపోతుందో చూడాలి. ఇదే ఇక్కడ ఇదే అనమాట. అంటే అక్కడ శ్రద్ధ రజోగుణంలో ఉంది, ఫలాపేక్ష మీద ఉంది. అందుకనే ఏంటంటే రజోగుణం తమగుణం భక్తుడు ఎప్పుడు కూడా నా జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని చూడాలా, దాన్ని పరిశీలించాలి. తమోగుణం నన్ను ఎలా ప్రభావితం చేస్తుందనేది రోజు చూసుకోవాలి. తమోగుణం అంటే నేను చెప్పినట్టు ఒక నిద్రే కాదండి, నిద్రే కాదు, లాభ పూజ ప్రతిష్ట కూడా. అది ఒక మత్తే. నిద్రపోయేది ఒక మత్తు అయితే నిద్ర మత్తులోంచి లేపాలి, ఆ మత్తులోంచి కూడా లేపాలి. లాభ పూజ ప్రతిష్ట మహా విపరీతమైన మత్తు, అది మహా తమోగుణం. అది అర్థం కాదు తమోగుణం, అది అసలు తమోగుణం అని కూడా అనిపిస్తుంది మనకి. కానీ ఆ మత్తులో లాభ పూజ ప్రతిష్ట అనేటువంటి మత్తులో నిజంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసే విషయం కానీ కృష్ణ చైతన్యాన్ని ఆచారం చేసే విషయం కానీ సరిగా మనం తెలుసుకో. ఒక మన భక్తుడు ఆయన చైతన్య చరణ ప్రభు అని పూణే ఆయన, ఆయన చెప్తాడు కృష్ణ చైతన్యాన్ని కృష్ణతత్వాన్ని ఉపయోగించి ఒక వ్యక్తిని కృష్ణుడి నుంచి పూర్తిగా దూరం చేసేయచ్చంట. ఈ మాట వినగానే స్టన్నింగ్ స్టేట్మెంట్ ఇది నాకు. ఇదేంటి ఇలా చెప్పాడు? ఎవరైనా కృష్ణుడి గురించి చెప్తే కృష్ణుడు దగ్గర అవుతారు. కృష్ణతత్వం చెప్పి కృష్ణుడి నుంచి వాడిని పూర్తిగా దూరం చేసేయచ్చండి. ఎట్లా? వాడు వచ్చాడు, వచ్చిన తర్వాత ఏదో మందిరానికి వస్తున్నాడు, ఇంకా అతని విషయాన్ని ఏమి అర్థం చేసుకోలేదు. ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుంటున్నాడు, ఏదో కాస్త భగవద్గీత నుంచి నేర్చుకుంటున్నాడు. అలాంటి వ్యక్తితో కృష్ణతత్వం ఇలా చెప్పొచ్చు, చెప్పామనుకోండి, ఎట్లా? ఇంకా నువ్వు అజ్ఞానంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు సోమరితనం నిద్రలోనే ఉన్నావు, ఇంకా ఆత్మసాక్షాత్కరణ రాలేదు నీకు, ఇంకా మంగళారతి నువ్వు మొదలు పెట్టలేదు. ఇంకా ప్రభుపాదులు వారు ఏం చెప్పారో తెలుసా? మంగళారతి కన్నా రాకపోతే నువ్వు భక్తులు నాశనం అయిపోయావని చెప్పారు. అయ్యమ్మో, ఏంటరా ఆయన అంటే చెప్పినట్లు నేను చెప్పినాను, పొరపాటు ఏమైనా ఉందా? నేను అన్ని సత్యాలే చెప్పా, అన్ని సత్యాలే చెప్పా, పరమ సత్యాలు చెప్పాను నేను. నిజమే, మంగళారతికి రాకపోతే ఖచ్చితంగా భక్తిలో పతనం అనేది జరుగుతుంది, అందులో సందేహం లేదు. కారణం, బ్రహ్మ ముహూర్తంలో ఆధ్యాత్మిక సాధన చేయాలి. కానీ ఆ వ్యక్తికి ఆ తత్వాన్ని చెప్పేటప్పుడు నేను చెప్పిన తత్వమే, కానీ ఈ తత్వాన్ని ఆ వ్యక్తికి నేను ఎలా తగిలించానంటే సూతుల రూపంలో గుర్తిస్తున్నాను అనమాట. ఒక వ్యక్తి ఇంద్రియాల నుంచి బయటపడాలని చెప్పేసి కాస్త తపన పడుతున్నాడు, కాస్త కుస్తీ బడులు వేస్తున్నాడు. ఆ వ్యక్తికి ఇంద్రియభోగం ఎలాంటిదో తెలుసా? ఇంద్రియభోగం తాచుపాము లాంటిది, కాటేసిందంటే చచ్చిపోతావు. ఇంద్రియభోగాల్లో ఉన్నావు కదా, నీకు కృష్ణుడు ఎప్పటికీ దొరకడు. పో, నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నిజమే అది కూడా కరెక్టేనండి, ఇంద్రియ భోగంలో ఉన్న వ్యక్తికి ఎప్పుడు కృష్ణుడు దొరకడు అనేటువంటిది శ్రీ చైతన్య మహాప్రభు చెప్పారు. జిహ్వేరా లాలసే జయి ఇతి ఉతి ధాయ్ శిష్ణోదర పరాయణ కృష్ణ భక్తి నహి పాయ్ చెప్పారే. 4 కోసం, ఉదరం కోసం, ఉపస్థం కోసం, ఈ 3 సుఖాల కోసం ప్రయత్నించేవాడికి పరిగెట్టేవాడికి కృష్ణుడు ఎప్పుడు దొరకడు అని చెప్పారే. నిజమే, కానీ ఆ వ్యక్తికి దాన్ని తెలియజేసే విధానం ఏంటి? తత్వానికి కఠినత్వాన్ని కలిపితే ఏమవుతుందనంటే అతను కృష్ణుని దూరం అయిపోతాడు, కృష్ణుడి దగ్గర కాలేడు. అతను తత్వానికి ఏం కలపాలి? సున్నితత్వాన్ని కలపాలి. ఈ తత్వానికి సున్నితత్వాన్ని కలపాలి. అది ఎలా అనేది కృష్ణు నుంచి నేర్చుకోవాలి మనం. ఎంత సున్నితంగా అర్జునుడికి భగవద్గీత చెప్తున్నాడో, ఎంత సున్నితంగా ఆ మందలింపు కూడా ఎంత సున్నితంగా మందలించి నీకు ఇప్పుడు సున్నితత్వంతో నువ్వు చెప్పేటప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి విషయం కూడా అవతల వాడు తీసుకుంటాడనమాట. భగవంతుడు చెప్పే విధానం ఎంత చక్కగా ఈ తత్వాన్ని సున్నితత్వంతో చెప్పాడు అంటే 18వ అధ్యాయం పూర్తి కాగానే ఏం చేస్తావు అర్జున, నీ ఇష్టం, చెప్పాల్సిందే చెప్పేశాను, తర్వాత నీ ఇష్టం అని అన్నాడు. ఇదే చేసి తదాకూరు, నీకు ఏది ఇష్టం ఉంటే అది చేసుకో అన్నాడు. ఇంకేం అర్జునుడికి ఏం లేదు, ఒకటే మాట చెప్పాడు అనమాట. ఏమన్నాడు, స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతో, నాకు ముందున్నటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోయినాయి, కరిష్యే వచనంతో, మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉంది. చైతన్య చరణ ప్రభు దీనికి ఒక తన సొంత జీవిత ఉదాహరణ ఒకటి చెప్పాడు. ఒకసారి ఆయన చైతన్య చరణ ప్రభు ఒక పెద్ద ఐఐటి కాలేజీలో విద్యార్థులందరికీ, ఐఐటి కాలేజీలో ఖరగ్పూర్లోనూ ఎక్కడో కళ్ళకట్టాలు అందరికి కూర్చోబెట్టి ఉపన్యాసం చెప్తున్నాడండి. చైతన్య చరణ ప్రభు స్వతహాగా ఏంటంటే ఆయన శరీర దృష్ట్యా చూస్తే ఆయన వికలాంగుడు, అంటే చిన్నప్పటి నుంచి ఆయనకి పోలియో వల్ల ఆయన కాలు పనిచేయదు అనమాట, స్టాండ్ వేసుకుని ఆయన నడవాలి పోలియో వల్ల. ఆయన కూర్చొని ఉపన్యాసం చెప్పాడు. ఉపన్యాసంలో ఈ కర్మ అనేది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మంచి కర్మ అంటే ఏంటి, చెడు కర్మ ఏంటి, పాప కర్మ ఏంటి, పుణ్యకర్మ ఏంటి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత మనం ఏ కర్మలు మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఏ కర్మలు చేయడం మనం ఎలా ఎంపిక చేసుకోవాలని చెప్పాడు. అని చెప్పేసిన తర్వాత ఒక విద్యార్థి టక్కన లేచి అన్నాడు, మీరు ఇన్ని చెప్పారు స్వామి, మీరు పాపకర్మ చేశారు కదా, మీరు పాపకర్మ చేయబట్టిగా అలాంటి శరీరం మీకు వచ్చింది, మీరు అలా ఇప్పుడు బాధపడుతున్నారు కదా, శరీరంలో నడవలేక నడుస్తున్నారు కదా, మీరు పాపకర్మ చేశారనే కదా దీని అర్థం అన్నాడు. దానికి వెంటనే ఆయన నుంచి సమాధానం ఏమొచ్చింది అంటే, నిజమేనాయనా, నేను పాపకర్మ చేశాను, పాపకర్మ చేయబట్టే ఇలాంటి అంగవైకల్యాన్ని పొందాను, అవిటితనాన్ని పొందాను. పాపకర్మ చేసిన నేనే కృష్ణుడికి శరణాగతి పొందితే నన్ను ఇంత ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడే, నువ్వు మంచి కర్మ చేసి అన్ని అవయవాలు బాగున్నాయి నీకు, నువ్వే కృష్ణుడికి శరణాగతి పొందితే కృష్ణుడు నిన్ను ఇంకెంత ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు, ఆలోచించు ఒకసారి అన్న. పాపకర్మ చేసిన నాకే ఇంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడు కృష్ణుడు ఆయనకి శరణాగతి పొందితే, పుణ్యకర్మ చేసావు నీకు అన్ని అవయవాలు బాగున్నాయి, నువ్వు కృష్ణుడికి శరణాగతి పొందితే నీ స్థానం కృష్ణుడు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు అన్నాడండి. ఆ పిల్లాడు కళ్ళెమటి నీళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు కాళ్ళ మీద పడిపోయి తన జీవితాన్ని భగవంతుడికి అంకితం చేసి వెంటనే డివోటీ అయిపోయాడు, వెంటనే భక్తుడయ్యాడు. చైతన్య చరణ ప్రభు తత్వమే చెప్పాడు కదా, ఇక్కడ తత్వమే చెప్పాడు, ఏం మేర్లేదు, తత్వమే చెప్పాడు. పాపం చేసిన నాలాంటి వాడే కృష్ణుడికి శరణాగతంతో ఈ స్థానంలో ఉంటే, నీలాంటి వాడు పుణ్యం చేసిన వాడి నువ్వు శరణాగతి నిన్ను కృష్ణుడు ఏ స్థానంలో కూర్చోబెడతాడు చూడన్నాడు. ఆయన ఈ విధంగా కూడా చెప్పుండొచ్చు, ఎప్పుడైతే అతను ఈ విధంగా ఆ విద్యార్థి నువ్వు పాపకర్మ చేసావు కదా అందుకే నీకు ఎవరితనం వచ్చింది కదా అని అన్నప్పుడు, ఏమిరా, ఏం కూసావు, అదే ఏమి అన్నావు, ఒక సాధువుని నిందిస్తావా నువ్వు, పో, నువ్వు నాశనం అయిపోయావు, ఒక సాధువుని నేను కాషాయం ధరించి ఉన్నటువంటి సాధువుని నన్ను పట్టుకుని పాపకర్మ చేసావు, అవిటి వాడు వికలాంగుడని చెప్పి తిడతావా, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వే కాదు నీ కుటుంబం నాశనం అయిపోతుంది, శాస్త్రం చెప్తుంది సాధువుని నిందించిన వాడు సర్వనాశనం అవుతాడు, నామాపరాధంలో మొదటి అపరాధం చెప్తుంది భగవన్ నామానికి జీవితం అంకితం చేస్తున్నటువంటి వాళ్ళని నిందించుట, కాబట్టి నీకు జీవితంలో నామరుచి తెలిసే అవకాశమే లేదు, నీకు జీవితంలో భక్తి అనేది రాదు, నాలాంటి సాధువును పట్టుకొని నిందిస్తావు నువ్వు అని అన్నాడు అనుకోండి, ఆడి జీవితంలో ఎప్పుడైనా భక్తులకు వస్తాడే వాడు, కనీసం వాడికి మళ్ళీ జీవితంలో కృష్ణుడు గురించి ఆలోచిస్తాడు వాడు. కానీ ఈ చెప్పిన మాటలు ఇదేమైనా తత్వానికి వ్యతిరేకంగా ఉందా నేను చెప్పింది ఇప్పుడు, లేదే, శాస్త్రం ప్రకారమే. కానీ శాస్త్రంలో ఈ సత్యం ఆ సమయానికి అతను ఉపయోగపడుతుందా, ఉపయోగపడదు. ఇంతకుముందు చెప్పింది కూడా శాస్త్ర సత్యమే, అది ఆయనకు ఉపయోగపడుతుందా, ఉపయోగపడచ్చు, ఉపయోగపడడం పడింది, వెంటనే ఆయన భక్తుడు అయిపోయాడు, పడిపోయాడు కదా అక్కడ కాళ్ళ మీద. సో కృష్ణ తత్వాన్ని ఉపయోగించి ఒక వ్యక్తిని కృష్ణుడికి చాలా దగ్గరగా చేయొచ్చు, కృష్ణుడి నుంచి చాలా దూరంగా కూడా చేసేయచ్చు. అందుకే మన తత్వానికి సున్నితత్వాన్ని కలుపుకొని చెప్పినప్పుడే నిజమైనటువంటి ఆధ్యాత్మిక ప్రచారం అవుతుంది. మీకు విషయం తెలుసలేదు, భారతదేశంలో చాలామంది భగవంతుడి నుంచి, భగవత్ తత్వం నుంచి దూరం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన పాతకాలంలో జ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని ప్రచారం చేయాల్సిన వాళ్ళు ఇలాంటి రిప్రజెంటేషన్ చేశారు, తత్వాన్ని కఠినత్వంతో కూడిని చెప్పారు. హే, మేము శాస్త్రాలు నేను తెలిసినటువంటి వాళ్ళం మేము, ఏమిటి మీకు ఏమి తెలియదు, మీరు అజ్ఞానులు, అట్లా పడి ఉండండి, ఏ దూరంగా కూడా ఇట్లా వాళ్ళని అదిరిచి బెదిరించి మీకేం తెలియదు, మాకు అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు, నీ బాధ్యత ఏమిటయా, వాళ్ళకి తెలిసినట్టు చేయాలి, అది చేయలే, సమాజంలో తమ యొక్క అధిక్యతను కాపాడుకోవడానికి మాకు అన్నీ తెలుసు, మాకు అన్నిటికీ అర్హత ఉంది, మీకు దేనికి అర్హత లేదు, మీరు పనికిరాని వాళ్ళు అని చెప్పి అట్లా వాళ్ళని భగవంతు నుంచి దూరం చేసేసారు, భగవద్ జ్ఞానం నుంచి దూరం చేసేసారు. ఆ గ్యాపే ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉంది, ఆ గ్యాపే ఇప్పుడు మనకు కనిపించేది. అందుకని చాలా ముఖ్యమైనది అనమాట. అంటే కృష్ణ చైతన్యం సర్వోత్కృష్టమైన తత్వం ఇది. తెలుసో తెలియకో దురదృష్టవంతో నీ కలియుగంలో కూడా మనం ఏం అదృష్టం చేసుకున్నాం మనకు తెలియదు, ఏ వైష్ణవుడి కరుణ, ఏ అనుగ్రహం ఎలా వచ్చిందో మనకు తెలియదు. ఖచ్చితంగా ఈ వైష్ణవుడి అనుగ్రహమే, శీల ప్రభుపాదుల వారి అనుగ్రహమే మనకు వచ్చింది. దాని వల్ల మనం అదృష్టవంతమైనటువంటి స్థితిలో ఉన్నాం. దురదృష్టవంతమైన కలియుగంలో అదృష్టవంతమైన తత్వాన్ని మనం పొందాం. మన పని ఏంటంటే ఇప్పుడు ఈ తత్వానికి సున్నితత్వాన్ని కలిపి మనం పాటించుకోవాలా, అందరికీ అందించాలి. దానికి ఒక శరణాగతి అనేది మనకు కావాలి. ఆ శరణాగతి నుంచి ఒక చిన్న కీర్తన ఇది, ఈ కీర్తన పాడి మనం ముగిద్దాం. మానస దేహో గేహో చోకీ చుమోర్ ఆర్పిలు తువాపదే నందకిషోర్. ఓ నందకిషోర కృష్ణ, మనస్సు శరీరము నా భార్య బిడ్డలు ఇల్లు నాదంటే ఏదైతే ఉందో అదంతా కూడా నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను, దయచేసి స్వీకరించు. సంపదే విపదే జీవనే మరణే దాయిమమ గెలాతువ ఓపద భరణే. అంటే సంపదే విపదే అంటే నేను శుభంలో ఉన్నా అశుభంలో ఉన్నా, జీవనే మరణే జీవించి ఉన్నా మరణించి ఉన్నా, దాయిమమ గెలాతువ ఓపద, నాకు నువ్వు తప్ప వేరే దిక్కెవరు లేరు, నీ మీద నమ్ముకుని ఉన్నా. తర్వాత మారోబి రాకోబి జోయిచ్చా తోహార్, నన్ను రక్షిస్తావో శిక్షిస్తావో జోయిచ్చ నీ ఇష్టం. ఎందుకని, నిత్యదాస ప్రతీతువ అధికార, నేను నీ నిత్యదాసుణ్ణి, నా మీద నీకు అన్ని సర్వాధికారాలు ఉన్నాయి, నీ ఇష్టం, నన్ను నీట ముంచినా పాల ముంచినా నీదే వారం. జన్మఓభి మోయి ఇచ్చ జదీతో, ఒకవేళ నేను జన్మ తీసుకోవాలి మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలి అనేది నీ ఇచ్చ అయితే భక్త గృహే జని జన్మ హావుమోర్, ఒక భక్తుడి ఇంట్లో జన్మ తీసుకునే విధంగా నాకు అవకాశం, ఇంకంతకంటే నేనేం కోరలేదు. ఎందుకు, ఒక భక్తుడి ఇంట్లో జన్మ తీసుకుంటే చిన్నప్పటి నుంచే ఈ ప్రకృతి తిరుగుణాల నుంచి ఎలా బయటపడాలనే అవగాహన వస్తుంది, భక్తి చేసే అవకాశం దొరుకుతుంది. ఇందాక చెప్పాను చూస్తారా, తిరుగుణాల నుంచి బయటపడే మార్గం ఏది, ఈ 14వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఎట్లా ఈ త్రిగుణాల నుంచి బయటపడాలి అంటే, మాంచయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైత బ్రహ్మభూయాయ కల్పత. ఎట్లా ఈ త్రిగుణాల నుంచి నువ్వు బయటపడగలవనంటే, మాంచయో నా పట్ల అవ్యభిచారేణ, వ్యభిచారేణ అంటే మారిపోతూ ఉంటుంది స్థితులు, రోజు రోజుకి పరిస్థితి మారిపోతూ ఉంటుంది. అవ్యభిచారేణ అంటే మారదు, పరిస్థితి మారదు, ఒకటే స్థిరంగా, ఏకేహ కురునందనన్న అవ్యభిచారేణనన్న ఒకటే, ఒకే ఫోకస్డ్గా దృష్టి పూర్తిగా కేంద్రీకరించి అవ్యభిచారేణ, అలా దృష్టి కేంద్రీకరించి ఏం చేయాలి, భక్తి యోగి అయిన సేవతే, భక్తి యోగంలో నాకు సేవ చేయి, సగుణాన్ని సమతీతి అవుతాను, మొత్తం ఈ గుణాలన్నిటి నుంచి నువ్వు బయటపడతావు, బ్రహ్మభూయాయ కల్పతే ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడతావు. అందుకని భక్తులింట్లో జన్మ తీసుకుంటే అది మనకు లాభం, ఆ భక్తి యోగాన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. కీట జన్మ హావు జాత తువాదాస్, కీట జన్మైనా పర్వాలా, అంటే ఒక పురుగ్గా పుట్టినా పర్వాలా, నీ దాసుడుగా పుడితే ఓకే. బహిర్ముఖ బ్రహ్మే జన్మే నహి ఆశ, అలా బహిర్ముఖ నీకు విముఖంగా బ్రహ్మ జన్మ వచ్చినా కూడా నాకు అవసరం లేదు, అది నహి ఆశ, నాకు దాని మీద ఆశ లేదు. భుక్తి ముక్తి స్పృహ విహీనాజే భక్త, భక్తుల సంగతి భక్తుల సంగతి అంటే ఎలాంటి భక్తుల సంగతి నాకు కావాల్సిందంటే భుక్తి ముక్తి స్పృహ విహీన, నాకేదో భుక్తి కావాలి ముక్తి కావాలి, ఇలా అసలు ఈ స్పృహే లేకుండా భుక్తి ముక్తి ఏమి లేకుండా భక్తి మాత్రమే ఉన్నటువంటి భక్తుల సంగతి నాకు. భుక్తి ముక్తి స్పృహ విహీనాజే భక్త, భుక్తి ముక్తి అనే స్పృహ లేకుండా ఉండేటువంటి భక్తుల యొక్క సాంగత్యం ఇవ్వు. లాభ అయితే తాకో సంగ అనురక్త, అలాంటి వాళ్ళ సాంగత్యం నాకు ఇస్తే నేను చాలా అనురక్తిగా వాళ్ళ సాంగత్యాన్ని తీసుకుంటా. ఎందుకంటే అలాంటి వాళ్ళ సాంగత్యంలో నీకు అనురక్తి ఉంటే ఖచ్చితంగా లాభం వస్తుంది, ఆధ్యాత్మిక లాభం. జనక జనని దైత తనయ, నాకు తల్లి తండ్రి గురువు తనయుడు స్నేహితుడు ప్రభు గురువు పతి తుహు సర్వమోయే, నాకు సర్వం నువ్వే, ప్రభు అయినా గురువు అయినా పతి అయినా. భక్తి వినోద కోహే సునో కాన, భక్తి వినోద అంటే భక్తిను ఠాకురి కీర్తన రాసిన ఆయన ప్రభుపాదుల వారికి గురువు గారి తండ్రి, ఆయన చెప్తున్నాడు భక్తి వినోద కోహే, నేను భక్తి వినోద పిలుస్తున్నాడు, సునో కాన, ఓ కాన అంటే కృష్ణ కన్నయ్య విను ఒకసారి నేను చెప్పే విజ్ఞప్తి విను. రాధానాథ, ఓ రాధానాథ రాధా గోవింద, తుహు హమారా ప్రాణ, నీవే నా ప్రాణం.
మానస దేహోగే హో జోకీచో ఆర్పిలో తువాపదే నంద కిషో. మానస దేహోగే హో జోకీచో ఆర్పిలు తువాపదే నంద కిషో. మానస దేహోగేహో జోకీచో ఆర్పిలు తువాపదే నంద కిషో. మానస దేహోగే జోకీచో ఆర్పిలు తువాపదే నంద కిషో. పదే జీవనే మరణే సంపదే విపదే జీవనే మరణే దాయి మమ గెలా ఉపజాబరణి దాయి మమ గెలా ఉపజాబరణి మారోబి రాఖోబి జోయిచ్ఛా తుహార మారో భీ మారో రాఖోబీ జోయిచ్ఛా తుహార నిత్య దశ ప్రతీతువా ఆధికార నిత్య దశ ప్రతీతువా ఆధికార జన్మోభి మోయిచ్ఛా రభీతో భక్త గృహే జని జన్మి భక్త గృహే జని జన్మి మానస దేహ ఆర్పిలు తువాపదే నంద కిషో మానస దేహ నంద కిషోజత కీటజన్మ హోజత దాస బహిర్ముఖ బ్రహ్మ జన్మి నాహి ఆశ బహిర్ముఖ బ్రహ్మ జన్మి నాహి ఆశ ముక్తి ముక్తి స్పృహ విహీన భక్త ముక్తి ముక్తి స్పృహ విహీన భక్త లభైతే తాకో సంగ తాకో సంగ అనురత మానస దేహ జోకీ చో ఆర్పిలు తువాపదే నంద కిషోర్ మానస దేహ ఆర్పిలు నంద జనక జనని దయితాతల జనక జనని దయితాతల ప్రభు గురు పాతీతు సర్వమయ ప్రభు గురు పాతీతు సర్వమయ భక్తి వినోద కో భక్తి వినోద కోహే సునో కాణ రాధ మాధ తుహు హమార ప్రాణ राधा नाथ तू हो हमारा प्राण मान सदे गे जो कि सुनोल तुम्हारे नंद किशोर
क्लैप्स
ये हो जो कि सुनो आरती Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. श्री श्री राधा गोविंद अष्टस्य की वृंद की जय श्री श्री पद्मावती बालाजी भगवान की जय श्री श्री लक्ष्मी नरसिंह स्वामी की जय श्री तिरुपति चैतन्य चंद्र महाप्रभु की जय श्री श्री गौरताय की जय युगधर्म हरिनाम संकीर्तन की जय श्रील प्रभुपाद की जय निताय गौर प्रेमनंदे हरि हरि बोल समवेत गौर भक्त वृंद की जय।